ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮ ಶಿವಾಯ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ರುದ್ರಾಯ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ 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 ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ರಾಮಕೃಷ್ಣಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ರುದ್ರಾಯ ಪ್ರೀಮಿಯ ಆತ್ಮಬಂಧುಳರ ఈ రోజున వ్యాండ్ర గ్రామం ఇచ్చేసాం. వ్యాండ్ర గ్రామంలో ఈ శివాలయం కొత్తగా నూతనంగా నిర్మించారు. ఈ శివాలయంలో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయాలని సత్యనారాయణరాజు గారు ఈ శివాలయం నిర్మించినప్పటి నుంచి అంటున్నారు. మనం వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాం. సరే, ఏది ఎప్పుడు జరగాలి అది అప్పుడు జరుగుతూ ఉంటుంది. మన స్వతంత్రం కాదు, పరతంత్రులం. మనందరం జీవకోటికి సంబంధించిన వాళ్ళం. బ్రహ్మదేవుడు కూడా జీవుడే. ఒక నారాయణుడు పురుషోత్తముడు తప్పించి, నారాయణుడే పురుషోత్తముడు, ఆయన తప్పించి మొత్తం అందరూ జీవకోటికి సంబంధించిన వాళ్ళు. అంటే మనందరం స్వతంత్రం కాదు, పరతంత్రం. ఏ రోజున ఏ గంటలో ఎక్కడ ఉండాలి, ఏ గంటలో ఏ రోజున మన శరీరం చనిపోవాలి, ఇవన్నీ కూడా ఈశ్వరుడి నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. అది మనం ఉల్లంఘించలేదు. అంటే ఉల్లంఘించడానికి మనం స్వతంత్రం కాదు, పరతంత్రం. అవి ఏంటంటే మనం ఏ రోజున రావాలో మనం ఎన్ని అనుకున్నా జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఏ రోజున రావాలంటే ఆ రోజునే రావటం జరుగుతుంది. ప్రతిదీ కూడా మన జన్మాంతరంలో ఉన్నటువంటి ప్రారంభాన్ని అనుసరించి ఈ శరీరం ఎప్పుడు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎంతకాలం జీవించాలి, ఎంత ఎప్పుడు మరణించాలి అని ఒక ప్రణాళికబద్ధంగా జీవితం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏ అనుభవాలు పొందాలి. ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా చూసినప్పుడు మొదటి భాగం చివరిలోనే, చివరి భాగం మొదట్లోనే చూపించరు. మొదట్లో చూపిస్తారు, మధ్యలో చూపిస్తారు, చివరిలో చూపిస్తారు. అలాగే మన జీవితం కూడా ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన ఎలా జరగాలో అలా క్రమంగా జరుగుతూ ఉంటుంది. అది క్రమం కాదని మనం అనుకోవచ్చు. ఈశ్వరుని నిర్దేశించిన ప్రకారం అలాగ ప్రతి క్షణం కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఏది ఎప్పుడు జరగాలి అప్పుడు జరుగుతూ ఉంటుంది. మనం తొందరపడటం వల్ల తొందరగా జరగదు, మరిచిపోవటం వల్ల ఆలస్యంగా జరగదు. మనం ఏదైనా మరిచిపోతాం అనుకోండి, ఆ జరిగే సంఘటన జరిగిపోతుంది, ఆలస్యంగా జరగదు. ఈ మధ్యన భక్తుడిని అన్నాను, మీరు భగవంతుని ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు. మర్చిపోయేవాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి, కానీ నేను నాకు మరిపోయలేదు కదా, ఇంకా జ్ఞాపకం ఎంచుకన్నాడు. భగవంతుని మర్చిపోయేవాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుని ఎప్పుడైనా మర్చిపోయి ఉంటే కదా జ్ఞాపకం పెట్టుకోవడానికి. మరిపోన్న వాళ్ళకి జ్ఞాపకం, కానీ మరిపి నిరంతరం జ్ఞాపకం ఉన్నవాళ్ళకి ఇంకా జ్ఞాపకం ఎంచుకన్నాడు. అటువంటి మాటల వల్ల మనకు వివేకం పెరుగుతుంది. ఇలా ఆంజనేయస్వామి పయనం చదువుతుంటే కపిరాజు అన్నాడు, పైన జెండాపై కపిరాజు. ఆంజనేయస్వామి చూస్తుంటే ఒక మాట గుర్తుకొస్తుంది. ఆంజనేయస్వామి కూడా ఆచార్యుడు, అంటే సీతమ్మ జీవుడు, రాముడు పరమాత్మ. ఈ సీతమ్మని పరమాత్మని ఐక్యం చేసిన వాడు ఆంజనేయస్వామి, అంచేత ఆచార్యుడు. అంచేత ఆయనకి ఆచార్య స్థానం ఇచ్చారు. మొన్న ఎవరో చెప్తున్నారు, ఇప్పుడు అవబోయే అమెరికా ప్రెసిడెంట్ కూడా ఈయన బొమ్మ జేబులో పెట్టి తిరుగుతున్నాడు. అంటే వాళ్ళు చిన్నప్పుడు ఇండోనేషియాలో ఉంటే, ఇండోనేషియాలో మన హిందూ మతం ఎక్కువ ఉంది. అప్పటి నుంచి వాడికి ఆంజనేయస్వామి మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. అప్పటి నుంచి వాడు బొమ్మ పెట్టి తిరుగుతూ ఉంటే ఇప్పుడు కూడా వాడు జేబులోనూ ఉంటుందని. ఆంజనేయస్వామి అంటే ఆయన మాట ఎంత గుర్తొస్తుందంటే, ముందు సీతమ్మ లంకలో ఉన్నప్పుడు ఆ సీతమ్మ అక్కడ ఉందని చూసి చెప్పటానికి సుగ్రీవుడు ఆజ్ఞ మీద లంక రావటం, లంకకు రావటం, మరి సీతమ్మను తెలుసుకుని మళ్ళీ వెళ్ళి రాముడికి సందేశాన్ని ఇవ్వటం అంతా జరుగుతుంది. సీతమ్మ తొందరగా చనిపోతే బాగుండు, మన రామచంద్రమూర్తి ఇక్కడ రావచ్చు రాకపోలేకపోవచ్చు. నన్ను ఈ బందికాణాలోంచి రావణాసుడి బందికాణాలోంచి నన్ను విడుదల చేయొచ్చు చేయకపోవచ్చు, ఇవన్నీ జరగవచ్చు జరగని మాటలు. ఎక్కడో సముద్రం ఏవలం ఉంది లంక అంతే, ఎప్పుడైనా మనం చనిపోవటం మంచిదేమో అంటే చావే మంచిదేమో అని ఎప్పుడైనా సీతమ్మ అనుకునేది. అక్కడ మనకైనా కష్టాలు వచ్చినప్పుడు అలా అనుకుంటాం, అది సహజం, అది భరించలేక అలా అనుకుంటాం. సీతమ్మ కూడా చనిపోతే బాగుండేమో అనుకుంటాం. అప్పుడు ఆంజనేయ స్వామి వెడుతూ వెడుతూ సీతమ్మకు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు ఈ కష్టకాలంలో నీకు సహనం అవసరం, రాముడికి ధైర్యం అవసరం అని చెప్పాడు వాడు ఆచార్యుడు. నువ్వు ఇప్పుడు ఓర్పుగా ఉండాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జీవితం అనేది చాలా సుందరమైనది, జీవితం చాలా అందమైంది, చాలా సుందరమైంది. లైఫ్ ఈజ్ నాట్ అగ్లీ, ఇట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. జీవితానికి ఉన్న అందం దేనికి లేదు. ఈ లోపల ఎంతైతే జడశక్తి, మన శరీరం, మన ఇంద్రియాలు, మన ముక్కు, ఇవన్నీ కూడా జడం. లోపల చైతన్య శక్తి ఉంటుంది. ఈ జడశక్తి లోపల మన కాళ్ళు చేతులు, మన కళ్ళు ముక్కు నూరు జడం, లోపల చైతన్య శక్తి ఉంటుంది. ఆ చైతన్య శక్తి లోపల ఉంటేనే ఈ శరీరం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది. ఆ చైతన్య శక్తి శరీరం విడిచిపెట్టేస్తుంది అనుకునే క్షేమం అయిపోయింది. అంటే అప్పుడు శవానికి కూడా కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, నోరు ఉంటుంది మాట్లాడదు, కళ్ళుంటాయి చూడవు, చెవులు ఉంటాయి వినవు, చేతులు ఉంటాయి పని. శవానికి కూడా చేతులు ఉంటాయి కానీ పని చేయవు. ఇప్పుడు కరెంటు బల్బు ఉంది, బల్బు మామూలుగా లోపల కరెంటు ఉంటేనే అది వెలుగుతుంది, కరెంటు లేకపోతే బల్బు ఉన్నా వెలగదు. అలాగే శరీరం బల్బు లాంటిది, లోపల చైతన్యం ఉన్నంత ఉంటే అది ఇది పని చేస్తా ఉంటాయి, కాళ్ళు చేతులు పనిచేస్తాయి, నోరు పనిచేస్తూ ఉంటుంది. ఆ చైతన్యం కరెంటు లేకపోతే బల్బు ఎలా ఉంటుందో చైతన్యం తప్పుకుంది అనుకోండి, ఈ అది శక్తి ఇది ఇంక జడశక్తి పనిచేయదు. చైతన్య శక్తి ఎప్పుడైతే తప్పుకుందో ఇంక జడశక్తి పనిచేయదు. అంటే మనలో చైతన్య శక్తి ఉన్నంత కాలం శరీరం అలాగ, మన శరీరాన్ని చనిపోతే బాగుండు, కష్టాలు భరించలేకపోతున్నాం అలా అనుకోకూడదు. లైఫ్ ఈజ్ నాట్ అగ్లీ, ఇట్ ఈజ్ వెరీ చార్మింగ్ అండ్ ఇట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని ఆయన చేస్తాను చెప్పాడు. మీకు భగవంతుడు ఎంతకాలం అయితే జీవితాన్ని ఇచ్చాడో అంతకాలం సుఖంగా జీవించాలి. కష్టాలు వస్తే రానే పడు, ఆ దేహ ప్రార్థాన్ని బట్టి వస్తుంది. కష్టాలు కూడా మీకు ట్రైనింగ్ కోసం వస్తాయి. ఆ కష్టాలు కూడా తొందరతనంగా రావు. ఎప్పుడు ఏ కష్టం రావాలో అప్పుడే వస్తుంది, కానీ ముందొచ్చే కష్టం వెనక్కి వెనక్కి వచ్చే కష్టం ముందు రాదు. పెళ్ళయ్యే టైంలో పెళ్ళి అవుతుంది, చచ్చిపోయేటప్పుడు చచ్చిపోతా ఉంటారు, కానీ చచ్చిపోయేటప్పుడు పెళ్ళి అవదు. అలాగే ఆ బాడీ ప్రారంభం ప్రకారం ఏది ఎప్పుడు ఎప్పుడు జరగాలి, పెళ్లి ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడు చనిపోవాలి, ఏ ప్రారంభం ఆ శరీరానికి ఉంది, ఇవన్నీ అనుభవాలు ఒక ప్రణాళికబద్ధంగా నడుస్తుంది. కానీ దేవుడు అంటే పెచ్చోడు కాదు, కంట్రోల్ రూమ్ మన అది జాగ్రత్తగా ఎప్పుడు ఎప్పుడు ఆ సంఘటన అలాగా కర్మ సిద్ధాంతాన్ని బట్టి అలా అరేంజ్ చేస్తాడు. అంచేది ఇప్పుడు నువ్వేమిటి చనిపోతే బాగుండాలని అనుకుంటున్నావు అంటే జీవితం సౌందర్యవంతమైంది, జీవితం చాలా అందమైంది, దాన్ని ఎప్పుడు బలవంతాన్ని ముగించుకోకూడదు. అంటే ఇంద్రియం తగ్గి చచ్చిపోవడం, ఊరేసి చనిపోవడం, ఇలా చనిపోతే రాబోయే జన్మలు చెడ్డ జన్మలు వస్తాయి. బలవంతంగా చనిపోయామనుకోండి ఏదో కష్టాలు వస్తాయని, రాబోయే జన్మలు చెడ్డ జన్మలు వస్తాయి. మన దేహ ప్రారంభంలో మంచి ఉన్నా చెడ్డన్నా చావు వచ్చే వరకు ఆగాలి. మనం దేహానికి సహజంగా చావు వచ్చే వరకు ఆగాలి, కానీ తొందరపాటు పనులు చేయకూడదు. అది సీతమ్మకు ఆంజనేయస్వామి చెప్పాడు. నువ్వు తొందరపడి నువ్వు జీవితాన్ని ముగించుకుంటే ఒక సౌందర్యమైన జీవితాన్ని, ఒక అందమైన జీవితాన్ని ముగించుకుంటున్నావు ఒకటి. తర్వాత ఈ ఆత్మజ్ఞాన సముపార్జనకి నువ్వు టైం పాడు చేసుకుంటున్నావు. ఆత్మజ్ఞాన సముపార్జనకి శరీరం ఉండగా సంపాదించుకోవాలి. బలవంతాన్ని చనిపోతే అది శరీరం ఉండాలి, శరీరం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఉంటేనే మనం ఆత్మజ్ఞానం సంపాదించగలం. అయితే నువ్వు శరీర బలవంతాన్ని చనిపోతే ఆత్మజ్ఞానం సంపాదించుకునే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటావు. రాముడు ధైర్యంగా ఉన్నాడు, రాముడికి ధైర్యం అవసరం, నీకు ఓర్పు అవసరం. రాముడు ధైర్యంగా ఉన్నాడు అని చెప్పి నువ్వు ఓర్పుగా ఉంటే రాముడు వస్తాడు. రాముడు వస్తాడా రాడా వస్తాడా రాడా నీకు అనుమానంగా ఉంటే వాడి శక్తి మీద నీకు నమ్మకం లేదని అడుగుతాడు. రాముడు వస్తాడా రాడా వస్తాడా రాడా నువ్వు అని లంకలు ఒక రాగలరా వచ్చి నన్ను నిలిపించగలరా ఏదని అనుకుంటుంటే రాముడి యొక్క శక్తి మీద నీకు నమ్మకం లేదని అర్థం చేస్తుంది. అందుచేత నీకు అలాగా అపనమ్మకం ఉండకూడదు, అపనమ్మకం ఉండదు, విశ్వాసం ఉండాలి. రాముడు వస్తాడు, అన్ని విడుదల చేస్తాడు. అందుచేత నువ్వు ఇప్పుడు ప్రస్తుతం రాముడికి ధైర్యం అవసరం, ఆయన ధైర్యంగా ఉన్నాడు, నీకు సహనం అవసరం, ఉండవలసినంత ఓర్పుగా ఉండలేకపోతున్నావు. నువ్వు ఓర్పుగా ఉంటే ఇవి జరుగుతాయి, పనులన్నీ జరుగుతాయి. ఓర్పుగా ఉండి బలవన్ మరణం మంచిది కాదని ఆంజనేయస్వామి సీతమ్మతో చెప్పాడు. ఎంత ఆంజనేయస్వామి చూస్తే అంటే గుర్తుకొచ్చి మాట చెబుతున్నాను, ఆచార్యుడు ఆయన కూడా ఆచార్యుడు. అది తర్వాత మనకి మన మనస్సుని రూపాయికి 100 పైసలు, రూపాయికి ఎన్ని 100 పైసలు రూపాయలు. మనకి ఏం చెప్తున్నారంటే పెద్దలు పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే 75 పైసలు దేవుడికి మనస్సుని 4 భాగాలు చేయమంటున్నారు. మన మనస్సును 4 భాగాలు చేసి మూడు భాగాలు ఆధ్యాత్మికంగా భక్తి మార్గంలో అభివృద్ధిలో ఉండటానికి కృషి చేసుకోవాలి. మీరు అధ్యయనం చేయండి, సత్పురుషుడు సహవాసం చేయండి, లేదా తీర్థయాత్రలకు వెళ్ళండి, లేకపోతే మీ పద్ధతిలో మీరు సత్కర్మ చేయండి, మీ పద్ధతిలో మీరు కృషి చేసుకోండి. మూడు వంతులు అంటే జీవన మనస్సును 4 భాగాలు చేసి 3 వంతులు సత్యాన్వేషణకి నారాయణుడు అంతర్యామని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఒక వంతు ఉంది. ఒక వంతు ఏమిటంటే దేహం వచ్చింది కాబట్టి సంసారం వస్తుంది, దేహం వచ్చింది కాబట్టి సంసారం వస్తుంది. మిగతా వంతు ఒక వంతు మీకు ఇంటికాడ పనులు ఉంటాయి, మీకు లోకానికి సంబంధించిన పనులు ఉంటాయి, ఇంటికాడ పనులు ఉంటాయి. ఆ ఒక వంతు పనులు ఇంటికాడ చేసుకోండి. మీకు అర్థమవుతుందా? 25 పైసల పని మీరు ఇంటికాడ పనులు చేసుకోండి. మనస్సును 4 భాగాలు చేసి 3 భాగాలు ఈశ్వరుడికి ఇచ్చి ఒక భాగాన్ని మీ సంసారం పనులు, తర్వాత మీకు ఉన్నటువంటి బాధ్యతలు, ఇంటికాడ ఉన్న బాధ్యతలు అన్ని ఒక వంతు ఒక మనస్సులో ఒక వంతు ఉపయోగించుకోండి. ఒక వంతు మీ ఇంటికాడ బాధ్యతలు కూడా ఒక దేహ ప్రారంధానికి ఒక పని ఇస్తూ ఉంటాడు. మనకి ఆ దేహ ప్రారంధాన్ని కూడా మనం ఇష్టంగా అనుభవించాలి, సుఖంగా అనుభవించాలి. మనం ఇష్టంగా అనిపిస్తే, సుఖంగా అనిపిస్తే మళ్ళీ ఆ కష్టం భవిష్యత్తు జన్మలో రాదు. అయ్యే ప్రారంధాన్ని కూడా ఎంజాయ్ చేయమన్నారు. పాయసం నోట్లో పెంచుకుంటే మనం తొందరగా ఊసేయండి. ఆమదైతే ఊసేస్తాం, పాయసం ఊసం అంటే ఏ దేహానికి ఏ ప్రారంభం ఉందో దానికి ఎంజాయ్ చేయాలి, కానీ దాన్ని ఊసేయకూడదు. ఆ ప్రారంధాన్ని ఎంజాయ్ చేయకూడదు. నిజంగా మీకు ఏదైనా చెడ్డ ప్రారంభం ఉంటే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలిగితే, దేవుడిచ్చిన ప్రసాదంగా మీరు దాన్ని భావించేస్తే అటువంటి భవిష్యత్తులో వచ్చే శరీరాల్లో అటువంటి ప్రారంభం ఎదురవ్వదు. మీరు చిరాగ్గా విసుగ్గా కష్టంగా అనిపిస్తే ఇదే ప్రారంభం మళ్ళీ ఎదురవుతుంది. అది అంచేది మనం ఏం చేయాలి? 3 వంతులు భగవాన్ ఒక ఆధ్యాత్మిక అదేంటి 3 వంతులు అంటే మీరు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, ఏదైనా అధ్యయనం చేసుకోవచ్చు, సత్పురుషులు సహవాసం చేయొచ్చు, ఏదో రకంగా ఒక వంతు మటుకి మీరు ఇంటికాడ పనులకి మీ సంసార యాత్రకి ఒక వంతు ఉపయోగించుకోండి సరిపోతుంది. అలా అయితే ఒడ్డుకు వస్తాం. అలాగైతే మనం ఒడ్డుకి రావచ్చు అని పెద్దలు చెప్తారు. అవసరం లేదు, అవసరం నేను చెప్తాను. అవసరం అయితే అలాగైతే ఈ రకంగా మనం మనస్సును విభజించి 3 వంతుల భాగం పరమేశ్వరుని అనుగ్రహం కోసం, ఆయన యొక్క దయ సంపాదించడం కోసం మనం కృషి చేయాలి. తర్వాత ఇంకోటి శరీరం ఉందనుకోండి, ఈ లోపల మనకు 2 శరీరాలు ఉంటాయి. ఇదో శరీరం, ఇది ఇందులో మాంసం ఉంటుంది, ఎముకలు ఉంటాయి, రక్తం ఉంటాయి. ఇందులో ఈ శరీరంలో చీమ ఉంటుంది, మాంసం ఉంటుంది, రక్తం ఉంటుంది, ఎముకలు ఉంటాయి, అన్ని శరీరం ఉంటాయి. దీని లోపల ఇంకో శరీరం ఉంది, దాని సూక్ష్మ శరీరం ఉంటారు. ఆ సూక్ష్మ శరీరంలో ఏముంటాయంటే ఎముకలు ఉండవు, భయం ఉంటుంది, కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, అసగనం ఉంటుంది, స్నేహాలు ఉంటాయి, విరోధాలు ఉంటాయి, స్త్రీ పురుష భేదం ఉంటుంది. ఇవన్నీ లోపల శరీరంలో ఉంటాయి. ప్రతి మనిషికి 2 శరీరాలు ఉంటాయి. మీకు భయం వేస్తాదనుకోండి, భయం శరీరం లేదు, లోపల శరీరం లేదు, సూక్ష్మ శరీరం. ఇప్పుడు భయం వేస్తామనుకోండి, మీకు భయం శరీరానికి భయం రాదు, మనస్సుకి భయం వస్తుంది. ఆ మనస్సునే సూక్ష్మ శరీరం అంటారు. అంటే కోపం వచ్చిందనుకోండి, శరీరానికి కోపం రాదు, మనస్సుకు కోపం వస్తుంది. నీకు ఎవరి మీద ద్వేషం వచ్చిందనుకోండి, మనస్సుకు వస్తుంది. అది పొంగు వచ్చిందనుకోండి, గర్వం వచ్చిందనుకోండి, శరీరానికి గర్వం రాదు, మనస్సుకు గర్వం వస్తుంది. మీరు ఏదైనా కుంగుకి ఏదైనా కష్టం వచ్చి కుంగిపోతున్నారనుకోండి, కుంగిపోతుందంటే శరీరం కుంగిపోదు, మనస్సు కుంగిపోతుంది. మనస్సు కుంగిపోతుంది కాబట్టి దాని ప్రభావం శరీరం మీద పడతా ఉంటుంది. నీకు ఏదైనా అహంకారం వచ్చిందనుకోండి, మనస్సుకు వస్తుంది అహంకారం. నీకు అర్థమవుతుంది, శరీరానికి రాదు. అది దాని ప్రభావం శరీరం మీద ఉంటుంది, దాని ప్రభావం శరీరం ఉంటుంది. అయితే ఇక్కడ మనం అందరం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మేము చెప్పేదంతా సైన్సే. మీరు బేసిక్ గా మీరు అర్థం చేసుకుంటే సైన్సే. మేము ఒక ప్రణాళిక బద్ధంగా చెప్తాం, కానీ మీరేదో నమ్మండి నమ్మండి అని చెప్పే సమస్య లేదు. అంతా క్యాష్ భారం, అరుగురు అక్కర్లేదు. ఇప్పుడు ఈ శరీరం మన శ్మశానంలో పెడతాం. శ్మశానంలో పెడితే శరీరం శవమైంది. అంటే చైతన్య శక్తి, జడశక్తి, చైతన్య శక్తి. ఈ చైతన్య శక్తి తప్పుకున్న తర్వాత శరీరాన్ని స్నానం చేయిస్తారు, శ్మశానానికి మోసుకెళ్తారు, ఆ పొలాల మీద పెడతారు, కాల్ చేస్తారు, శరీరాన్ని కాల్ చేస్తారు. అయితే లోపల శరీరం ఉంది, లోపల శరీరం ఉంది. ఇక్కడ బాధ ఏంటంటే, ఇది కట్టెలేసినా, పొలలేసినా, పిడకలేసినా, లేదా కరెంట్ అని ఈ శరీరం కాలిపోతుంది, పొలలకు కాలిపోతుంది. ఏదో బండి పిడకలేసినది కాలిపోతుంది, ఇది ఎలాగైనా కాలిపోతుంది. రామకృష్ణ పరమహంస గారి శరీరము పొలలతోటి కాల్చారు. ఆయన భార్య శరీరము మంచి కంద చక్కలు, ఆవిడ అదృష్టం, ఆవిడది, ఆవిడ శవానుకున్న అదృష్టం అది, ఈయన శవానుకు అది ప్రారంభం. అసలు గురువు గారి శరీరము మామూలు పొలలతోటిని పిడకలతోటి కాల్ చేశారు. ఆయన భార్య శరీరం మటుకు మంచి కందం చక్కలు వేసి కాల్చారు. అంటే ఎదురు చెప్తారంటే ఎవరి దేహం ప్రారంభం ఆడదు. భర్త దేహ ప్రారంభం భర్తదే, భార్య ప్రారంభం భార్య దేహ ప్రారంభం ఎవరిది? ఒక ఇంట్లో నలుగురింటే నలుగురు ఎవరి ప్రారంభం? వాళ్ళే, వాళ్ళ కర్మను బట్టి, ఆ పూర్వజన్మ వాసన బట్టి ఒక ఇంట్లో పుట్టాడు. కానీ దేహాల దగ్గరికి వచ్చేప్పటికి ఎవరి వాసన వాళ్ళు, ఎవరి దేహాలు వాళ్ళది, ఎవరి కర్మ సిద్ధాంతం వాళ్ళది, ఎవరి ప్రవర్తన వాళ్ళది. అంటే ఇప్పుడు లోపల శరీరం మరి ఎలా కాలుతుంది? ఇది పొలల మీద పొలలు పెట్టి కాలు చేయొచ్చు. లోపల శరీరం ఎలా కారుతుంది అంటే పొలల వల్ల కారదు, వైరాగ్యం వల్ల కారుతుందని. ఏ మనిషికి అయితే పరిపూర్ణమైన వైరాగ్యం ఉందో, ప్రాపంచిక వస్తువుల మీద, ఈ ప్రపంచం మీద, ఏ రూపం మీద కానీ, ఏ నామం మీద కానీ, ఏ సంపద ప్రాపంచిక వస్తువుల మీద, ఏ వస్తువు మీద కూడా మనస్సు వాలకుండా ఉంటే వాడి సూక్ష్మ శరీరం కాలిపోతుంది. స్థూల శరీరం ఎలా కాలుతుంది? మామూలుగా పొలలేసి కాల్ చేయొచ్చు, లేకపోతే పిడకలు, ఏదో ఒకటి స్థూల శరీరం. కానీ లోపల సూక్ష్మ శరీరం, దానికి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకుండా, వివేకం లేకుండా, జ్ఞానం లేకుండా అది పొలలతోటి కాలిది కాదు. మనం ఇప్పుడు ఇంతకీ ఈ వైరాగ్యం సంపాదించినా, వివేకం సంపాదించినా, జ్ఞానం సంపాదించినా ఆ సూక్ష్మ శరీరం కాల్చుతారు, లేకపోతే సూక్ష్మ శరీరం కాలదు. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం కాలలేదో మళ్ళీ దానికి స్థూల శరీరం వచ్చేస్తుంది. అంటే స్థూల మనం కోరికలు పెంచుకుంటాంటే వైరాగ్యం మన కోరికలు తగ్గించుకుంటాంటే వైరాగ్యం పెరుగుతుంది. కానీ కోరికలు పెంచుకుంటాంటే మోహం పెరుగుతుంది, మమకారం పెరుగుతుంది, భ్రాంతి పెరుగుతుంది. కోరికలు తగ్గించుకుంటాంటే వైరాగ్యం వస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడికి దర్శనం ఇస్తాడు హిరణ్యకశిపుని చంపాక. అంటే ఏదో కోరిక, నేను నీకు దర్శనం ఇచ్చాను, ఏ ఊరికే పోకూడదు దర్శనం, నీకు ఏదైనా కోరిక ఇస్తాను. అది పెద్దవాళ్ళ లక్షణం. నువ్వు ఏదో నీకు ఇష్టమైంది కావాలి, ఏదో అడిగిస్తాను. నీకోసం అవతరించాడంటే ఒక్క ప్రహ్లాదుడి కోసం అవతరించాడు. రాముడు కృష్ణుడిలాగా రాలేదు ఆయన, సంకల్పం మాత్రంతో వచ్చేసాడు. ఎవరు? నరసింహస్వామి. ఓం నమో నారసింహాయ. అయ్యే సంకల్పం మాత్రంతో వచ్చేసాడు. ఏదో కోరుకో, నీకు నచ్చింది ఏదో కోరుకో, నీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పాడు. ఆయన కోరుకోవడం ఇష్టం, నిజంగా కోరికలు లేవు ఎవరికి? ఆ ప్రహ్లాదుడికి. ఏదైనా కోరుకోవాలంటే కల్పించి కోరుకోవాలి, నిజంగా కోరికలు లేవు ఆయనకి. భక్తుడు, పరమ భక్తుడు, బాగా ఏకాగ్రత కలవాడు, ధ్యాన శక్తి కలవాడు, ఏ పని చేసినా ఏకాగ్రతడు చేస్తాడో ధ్యానం చోటు చేస్తాడు. పని ఏదైనా చేస్తాడంటే ఏకాగ్రతడు చేస్తాడు, ధ్యానం చోటు చేస్తాడు, ఇష్టంగా చేస్తాడు. అదే భగవంతుడు కోరుకోమంటున్నాడు, ఆయన పెద్ద ఆయన అవతార పురుషుడు అని చెప్పి ఈయనకేమి కోరికలు లేవు, కోరికలు లేవు. కానీ ఏదోటి కోరుకోవాలి, ఏదోటి కోరుకోవాలంటే ఇప్పుడు ప్రహ్లాద్ ఏమనంటే నాకు ఎప్పుడు ఏ కోరిక రాని కోరిక ఇవ్వండి అన్నాడు. మరి కోరుకోవాలని పెద్ద ఆయన చెప్తున్నాడు, కోరుకో కోరిక అంటే ఏమంటాడు, నాకు ఎప్పుడు ఏ కోరిక రాకూడదు, నాకెప్పుడు అటువంటి కోరిక నాకు ఇవ్వండి అన్నాడు. భగవంతుడు ఆశ్చర్యపోయాడు దానికి. నాకు అసలు కోరిక అనేది రాకూడదు, అటువంటి కోరికను నాకు ప్రసాదించండి. మీరు అయినా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అందుకే ప్రహ్లాదుని భక్తుల యొక్క అగ్రగణ్యుడు, భక్తులందరిలో నన్ను అగ్రగణ్యుడు మొదట ప్రథమ పీఠం వేశారు. అంటే ప్రహ్లాదులకు ఉన్న ఏకాగ్రత మనకి ఎక్కడే కనపడదు, అంత సహనము కనపడదు, అంత సహనము కనపడదు. అంటే నాకు కోరిక అంటే ఇదే కోరిక ఇవ్వండి, నాకు ఎప్పుడు ఏ వస్తువు ఇది కావాలన్న కోరిక నాకు రాకూడదు, ఆ కోరిక నాకు ప్రసాదం. అయితే మనం అందరం ఏంటంటే ఏం చేస్తామంటే, మనం ఏదైనా కోరుకుంటే ఎక్కువ ఇచ్చేస్తున్నాం అనుకుంటాం, కోరుకుంటే ఎక్కువ రాదు. కోరిక ఉండదు, కోరిక లేదనుకోండి మనకు తక్కువ రాదు. బాగా అర్థం చేసుకోండి. ఈ సంపద అంతా ఈశ్వరుడు, ఐశ్వర్యంతో ఈశ్వరుడు, సొమ్ము గలవాడే శివుడు, ఈ సంపద అంతా కూడా ఈశ్వరుడే. అయితే నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు ఎంత కేటాయించాలంటే నీ కోరికతో సంబంధం లేకుండా కేటాయిస్తాను. ఇప్పుడు నాకేం అక్కర్లేదని నువ్వు అనుకున్నా, నీ దేహం నీ ప్రారంభానికి ఏది కావాలో అది ఇచ్చేస్తాడు. నువ్వు ఏదైనా కోరుకున్నా అది నీకు ప్రారంభం లేకపోతే రాదు. నీకు అర్థమవుతుందా? అయితే మనం ఏమనుకుంటామంటే కోరుకుంటే ఎక్కువ ఇచ్చేస్తున్నాను, కోరిక లేకపోతే అసలు రాదేమో అనుకుంటాం. దానితో కోరికకి దానికి సంబంధం, కోరికకి శక్తి లేదు, శక్తి ఈశ్వరుడిది, శక్తి భగవంతుడిది. మనం కోరికడే, కోరిక లేదు. నీకు అర్థమవుతుంది భగ అంచేది ఏంటి, మనం కోరుకుంటే అనుకుంటే ఎక్కువ ఇచ్చేసి అనుకోకపోతే మనం ఏంటో అలా కాదు. అంచేది మీకు భగవంతుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, కోరిక పెట్టుకోవడంలో మీకు అది వస్తుంది, కోరిక లేకపోతే రాదని మీరు అనుకుంటారు. మీరు వచ్చేదానికి పోయేదానికి కోరిక ఏమి సంబంధం లేదు. ఆ ప్రణాళికలు మీ దేహం భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ప్రణాళికలు వచ్చేదేదో వస్తూ ఉంటుంది, రానిదేదో రాదు. మీరు మీకు రాకూడదు ప్రయత్నం చేసిన రాదు, మీరు నాకు అక్కర్లేదన్నా మీరు మీ ప్రారంభం నుండి వచ్చి మీ నెత్తిమే పడుతున్నారు. అంటే మనకి ఈశ్వరుడు పట్ల విశ్వాసం లేని మళ్ళానే వీటి మీద మనకు నమ్మకం కుదరటం లేదు. మనందరం వాక్యం చదువుతాం, భగవంతుడి వాక్యాలు చదువుతాం, దాన్ని అసలు అవి శక్తివంతమని అర్థం చేసుకోవాలనే తపన లేదు. మనకి అర్థం చేసుకోవాలనే తపన లేదు, అర్థం చేసుకుని హృదయంలో దాచుకునే తపన లేదు. హృదయంలో మీరు ఇంటికాడ బంగారం ఎలా దాచుకుంటారో అలా దేవుని వాక్యమును మీరు దాచుకోరు. మీ ఇంటికాడ మీరు బంగారం ఎలా దాచుకుంటారో అంత పవిత్రంగా, అంత భద్రంగా మీరు భగవంతుని మాటలను దాచుకోరు. రామకృష్ణ పరమహంస గారు అనేవారు, నాకు మట్టికి బంగారానికి భేదం కనపడటం లేదని. నాకు మట్టికిని బంగారానికి భేదం ఏం కనపడటం లేదు. పైగా నోటితో చెప్పడం కాదు, ఇలా చెరువు ఇటువంటి చెరువు దగ్గర ఎక్కడ కూర్చుని, ఆ గంగానది పక్కన ఎక్కడ కూర్చుని, ఏదో కొంచెం బంగారం మొక్క తీసుకుని, కొంచెం రాతి మొక్క తీసుకుని, మట్టి మొక్క తీసుకుని దాని మీద విడిచిపెట్టేసాడు. అంటే రాయి విడిచిపెట్టినప్పుడు ఎలా ఉంది, బంగారం విడిచిపెట్టినప్పుడు ఎలా ఉంది, ఈ మట్టి విడిచిపెట్టి ఆయన చూసుకున్నాడు. బంగారం విడిచిపెట్టినప్పుడు ఏదో పోతుంది ఏదో పోతుంది అనుకుంటే ఆయనకు వైరాగ్యం లేదని అర్థం. ఆ గుర్తు కోసం రాయి విడిచిపెట్టేవాడు బంగారం. ఆ బంగారం మనకు మోక్షాన్ని ఇవ్వదు. ఆ బంగారం మనకు మన మనసుని బంగారం అయితే మోక్షం వస్తుంది. బాహ్యంగా ఉన్న బంగారం మనకు మోక్షాన్ని ఇవ్వదు, మన మనస్సు బంగారం అయితే మోక్షం వస్తుంది. అంతఃకరణం బాహ్యకరణాలు, అంతఃకరణం బాహ్యకరణం. కరణం అంటే పనిముట్టు, కరణం ఇన్స్ట్రుమెంట్, కరణం అంటే ఆ పనిముట్టు అంతఃకరణం, అది లోపలున్న పనిముట్టు మనస్సు, అది ఒకటే లోపల ఉంటుంది. మన కాళ్ళు, చేతులు, నోరు, చెవులు, కళ్ళు, ఇవన్నీ బాహ్యకరణాలు, ఇవన్నీ బయట ఉంటాయి. ఇవన్నీ లోపలున్న కరణం ఏంటి? పనిముట్టు. భగవంతుడు ఏం చేస్తుంటాడు? ఏమి తెలియనట్టు, అమాయకుడిగా ఉన్నట్టు, ఆయనకి ఏమో తూర్పు పడమని తెలియనట్టు లోపల ఉంటాడు. ఇదంతా మాయ, మహామాయ. అసలు భగవంతుల్లోనే ఉంది, మనం భగవంతుడు లేడనుకుంటున్నాం, ఎందుకంటే బాధ ఏదండి. ఆయన లోపల ఉంటాడు, లోపల ఈశ్వరుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం కనపడకుండా, నీ కళ్ళకు కనపడకుండా లోపల ఉంటాడు. నీ కళ్ళకు కనపడకుండా ఈ ఏంటి పనిముట్లు ఉన్నాయి కదా, లోపల పనిముట్లు ఉంది, బయట పనిముట్లున్నాయి, లోపల పనిముట్టిని బయట పనిముట్లు ఆయన ఉపయోగించేసుకుంటాడు. ఆయన చేత మనం ఏమనుకుంటామంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనసు పనిచేస్తాయి, ఈ వీటి చేత పని కర్మను బట్టి వీళ్ళ చేత పని చేయించేవాడు ఆడని మనకు మర్చిపోయాడు, వాళ్ళు ఉండి ఆడిని మర్చిపోయాడు. ఇది కూడా ఇది జీవితం, వాళ్ళని ఉండి వాడిని మర్చిపోయాం. ఇప్పుడు చూడండి, ఒకసారి ఎప్పుడు మనం ఒకరిని తిట్టేస్తాం. ఒకవాళ్ళని గౌతమ బుద్ధుడి ముఖం మీద ఒకడు వచ్చి ఉమ్మేశాడు. గౌతమ బుద్ధుడి ముఖం మీద వాడు ఒక ఉమ్మేశాడు. గౌతమ బుద్ధుడు ఇలాగ ఏదో చేయి పెట్టున్నాడు, తుడుచుకున్నాడు, దగ్గర ఏదో తుండు ఉంటే తిండి పెట్టి వాడు మరుసటి రోజున వచ్చి మరుసటి రోజున వచ్చి ఏం చేశాడంటే, స్వామి క్షమించండి, నేను ఏదో ఉద్రేకం మీద అలా చేశాను. ఏమన్నాడు? నువ్వు ఉద్రేకం మీద అలా చేశాను, మరి అయితే క్షమించావును, లేకపోతే ఇటువంటి పనులు చేద్దాను చెప్పాడు. అని ఇక్కడ లేడు అసలు, ఎవడో నా మీద ఉమ్మేశాడు. ఆయనకు ఆ లోపల మనస్సు ఉంటే అది అవమాన భారం వస్తుంది, లోపల దేహాత్మ బుద్ధి ఉంటే అహం భావన వస్తుంది. అది లేదు కదానికి, ఈ దేహానికి పరిమితం అయ్యలేడు, మనస్సుకి పరిమితం అయ్యలేడు, ఇంద్రియాలకి పరిమితం అయ్యలేడు, ఎక్కడో ఉన్నాడు. ఈ ఉమ్ము ఉడికే శరీరం మీద వేసాడు కానీ అక్కడ పడలేదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు పైన, మనం ఎలా ఉమ్మేయచ్చు? వాడు ఉమ్మేస్తే సూర్యుడు అంత దూరం వెళుతుంది. అక్కడ అంత దూరంలో ఉన్నప్పుడు ఈయన ఉమ్మి అక్కడికి వెళ్తే నేను అని ఏమన్నాడంటే, అసలు నువ్వు ఉమ్మేశావు సంగతి నాకు గుర్తులేదు అన్నాడు. ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళు మనకైతే ఎవరిలో పొగిడితే సంతోషిస్తాం, ఎవరో విమర్శిస్తే దుఃఖపడతాం. ఇవన్నీ ఈ ఎవరో మనసు చేస్తాను, ఇవన్నీ కూడా మనసు చేస్తాను. నీకు అర్థమవుతుంది? ఆ మనసును ఆడించేవాడు కూడా లోపల అంతర్యామే. ఆ మనసును ఆడ ఏమి తెలియనట్టు ఉంటాడు, ఆడ ఎలా మెత్తం దొంగలా ఉంటాడు, మనసును ఆడిస్తూ ఉంటాడు, ఇంద్రియాలు ఆడిస్తూ ఉంటాడు. మనం కూడా ఎవరిని అనవసరంగా తిట్టేస్తూ ఉంటాం, మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి ఏమో అనుకోవద్దంటాం. నీకు అర్థమవుతా ఉంటుందా? ఆ ప్రారంభంలో మనం తిట్టి యోగం, వాళ్ళు పడి యోగం ఉంటే తిట్టేస్తూ ఉంటాం. ఇవన్నీ ఆడించేవాడు ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడించేవాడు ఈశ్వరుడే. ఆయన బయటికి కనపడ్డు. ఈ ఇంద్రియాలని, మనస్సుని, నోరుని, జడాన్ని, జిహేంద్రియాన్ని, గుహేంద్రియాన్ని, మొత్తం ఇంద్రియాలు ఆయనే ఉండి అంతర్యాములు ఆయన ఆడిస్తున్నాడని తెలియక లేడు అనుకుంటున్నాం. అని అంటే తెర మీద కనపడతాం. ఆయన మనకు తెర మీద కనపడుతున్నాడు, ఆ తెర మీద కనిపించక లేడు అనుకుంటున్నాం. ఆయన ఆడించేవాడు ఆడే, ఆయన బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే శ్రీనివాస అని అన్నమాచారి 32,000 కీర్తనలు రాశాడు అన్నమాచారి. అందులో ఈ కీర్తన బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే, అంటే ఉన్నది ఒకటే. ఈ శివుడన్నా, విష్ణువు అన్నా, దేవి అన్నా ఆయన యొక్క ప్రతినిధులు, చైతన్యం యొక్క ప్రతినిధులు, అంబాసిడర్స్. ఈ శివుడు అన్నా, విష్ణువు అన్నా, దేవన్నా వీళ్ళు ఆ చైతన్యం యొక్క ప్రతినిధులు. నీకు అర్థమవుతుందా? చైతన్యం యొక్క అంబాసిడర్స్ వీళ్ళు. ఆ చైతన్యం ఉన్న ఆ చైతన్యం ఇన్ని రకాలుగా ఉంది, ఇన్ని రకాలు, ఒక్కటంటే ఒక్కటే. మీకు వెంకటేశ్వర స్వామి వేరుగా కనిపించవచ్చు, శివుడు వేరుగా కనిపించవచ్చు, దేవి ఒక రకంగా కనిపించవచ్చు, రాముడు ఇలా రూపాలు కనిపించవచ్చు, భగవంతుడి యొక్క రూపాలు కనిపించవచ్చు అనేకంగా. అసలు నిత్యం అది ఒకటే, పరబ్రహ్మం ఒకటే, బ్రహ్మం అంటే అది ఒకటి. ఆ బ్రహ్మమే ఎవరు మనస్సులు, అనేక మనస్సులు ఉన్నాయి కాబట్టి ఈ మనస్సులకు అనుగుణంగా అనేక రూపాలు ధరించి భూమి మీదకి వస్తుంది. అది నిత్యము, ఇది అది అలా. కానీ నిత్యములోనేది బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటి. ఆ నిత్యమే కొన్ని రూపాలు ధరించి వస్తుంది. వాడే రాముడు, వాడే కృష్ణుడు అని మనం అంటాం, వాడే వాడే నరసింహస్వామి. ధరించి వస్తుంది మన గై జీవ పట్టుంది, గైడ్ చేయటం. ఈ కరణ లోపల ఉంటారు, ఒకటే ఉంటుంది లోపల. మనస్సు ఒకటే పని ముట్టి, మిగతా అన్ని బయట ఉంటాయి. కళ్ళు, చేతులు, నోరు, మరి కాళ్ళు, ఇవన్నీ ఆ బయట ఉంటాయి. ఈ మనస్సుని ఆ దేహం యొక్క, ఆ దేహం భూమి మీదకి వచ్చినప్పుడే ఆ దేహం ప్రారంభాన్ని బట్టి పెళ్లి ఎప్పుడు అవ్వాలి, ఆ శరీరం ఎప్పుడు చనిపోవాలి, అది శరీరం ఏ ఉద్యోగం చేయాలి, అది వ్యవసాయం చేయాలా, ఉద్యోగం చేయాలి, ఏం చేయాలి, మీకు అర్థమవుతుంది. అందులో ఒకసారి ధనం ఇచ్చేస్తాడు దేవుడు, ఒకసారి ఉన్నది పోగొడతా ఉంటాడు, అక్కడ లేనిది ఒకసారి ఇచ్చేస్తా ఉంటాడు మీకు. ఇంకోటి శరీరం వచ్చిన తర్వాత తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కాటలో వెళ్లే వరకు ఏ శరీర జీవితం ఒక రకంగా వెళ్ళదు. మీరు చూడండి ఇన్ని కోట్లాది మంది జన్మ ఉన్నారు, మీరు ఏ శరీరమైనా సరే చూడండి, తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మళ్ళీ శ్మశానానికి వెళ్లే వరకు ఏ శరీర యాత్ర ఒక రకంగా వెళ్ళదు. బాల్యంలో ఒక రకంగా వెళుతుంది, మీకు అర్థమవుతుంది, యవనంలో ఒక రకంగా వెళుతుంది, వానప్రస్థంలో ఒక రకంగా వెళుతుంది, ముసలితనం వచ్చాక ఒక రకంగా వెళుతుంది, రకరకాల ఆ శరీరం శ్మశానానికి వెళ్లే వరకు రకరకాలుగా దేహయాత్ర నడుస్తుంది, కానీ ఒకే రకంగా ఎవరికి వెళ్ళదు. కొంతమంది ఎప్పుడైతేనే ఒక్కో టైంలో ఎప్పుడైతేనే ధనం అనిపిస్తారు, మళ్ళీ వాళ్ళే అప్పులు అనిపిస్తారు, ఒకసారి దారిద్ర్యం, ఒకసారి ఐశ్వర్యం, ఒకసారి అటు ఇటు కాకుండా ఏదో నోటి లేకుండా అలా మెయింటైన్ అయిపోతాం, సంవత్సరాలు ఉరికి అలా మెయింటైన్ అయిపోతాం, ఉందంటే ఉందని చెప్పడం, లేదంటే లేదని చెప్పడం, కానీ ఉరికి అలా యూనిఫామ్ గా అలా మెయింటైన్ అయిపోతానంటే ఇవన్నీ కూడా దేహ ప్రారంభాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. ఉద్యోగం కూడా అంతే, ఉద్యోగం కూడా అనుకున్నది వచ్చేది. అనుకునేది మన వంతు, జరిగేది ఆయన వంతు. మనం ఏదో ఒకటి అనుకుంటాం, అనుకోకుండా ఉండలేం, మనసు ఉంది కాబట్టి, కానీ జరిగిందంతా ఆయన సంకల్పం ప్రకారమే అది జరుగుతూ ఉంది, అది జరుగుతూ ఉంది. భక్తుల స్నేహం, రామకృష్ణుడు ఒకసారి భక్తుల స్నేహం కోరుకునేవాడు. ఎవరైనా ఉత్తమ భక్తులు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఇలాగా ఆ చేతితోటి ముట్టుకున్నాడు, వాళ్ళు చేతితోటి ముట్టుకున్నాడు. వాళ్ళు ముట్టుకునేటప్పటికి లోపల ఉన్న చైతన్యం విజృంభించింది వాళ్ళు. వాళ్ళు ఉత్తములు, వాళ్ళు ఉత్తమోత్తములు, ఎన్నంత సంస్కారం వాళ్ళు. అలా ముట్టుకునేటప్పటికి వాళ్ళకి చైతన్యం వచ్చేప్పటికి నేను సమాస్థితిలోకి వెళ్ళిపోయేవాడు. అంటే జన్మాంతరం వాళ్ళు చేసి వచ్చారు ఉత్తమ లక్షణాలతో. మీరు వాసన కూడా అంత తేలిక కాదు పోవటం, ఓ రకరకాల వాసనలు ఉంటాయి మనుషులకి, మీకు అర్థమవుతుందా? ఆ వాసన కూడా ఎంతో అభ్యాసం చేస్తాను కానీ నశించదు, అభ్యాసం చేస్తే నశించదు. దేవుని అనుగ్రహం ఉండాలి, నీ ప్రయత్నం ఉండాలి, నీకు అర్థమవుతుంది, కాలం కలిసి రావాలి. ఇంటే ఇంతుంటే ఒక వాసన, ఒక సినిమాలు చూసే వాసన ఉందనుకోండి, అది సిగరెట్లు కాల్చే వాసన ఉందనుకోండి, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి చాడీలు మనస్తత్వం ఉంటుంది కొంతమంది వాళ్ళు అనుకోండి, కొంతమంది కలహ ప్రియులు ఎక్కడో పేచీలు లేని చోట వెళ్ళి పేచీలు పెట్టేస్తా ఉంటారు, ఏమి తెలియనట్టు ఉంటారు, మీరు ఎక్కడో ఎవరో ఒకరిని గిల్లేసి వస్తూ ఉంటారు. ఇవన్నీ ఇవన్నీ వాసనలు, ఇవన్నీ ఏంటి వాసనలు, అది ఒక అలవాట్లు అనమాట. ఈ అలవాటు కూడా మీరు దేవుని అనుగ్రహం లేకపోతే ఒక్క అలవాటులోంచి మీరు బయటికి రాలేరు. లోపల చైతన్యం ఈశ్వరు యొక్క దయ లేకపోతే, మన అంతర్యామి యొక్క దయ లేకపోతే ఒక్క అలవాటులోంచి ఆ జీవుడు బయటికి రాలేడు. అంటే మన ప్రయత్నం అంటే సరిపోదు, కాలం కలిసి రావాలి. ఈశ్వరు అంతర్యామి ఉన్నాడు కదా నారాయణుడు, ఆయన అనుగ్రహం కావాలి, ఆయన దయ కావాలి. ఆయన దయ లేకుండా మన వల్ల ఏదో సాధ్యం కాదు. రామకృష్ణ పరమహంస గారు భార్య ఒకసారి పుట్టింటిగా ఉండగా జయరామ్ పార్టీలో ఆవిడ ఒకసారి విరేచనాలు పట్టుకున్నాం, ఎప్పుడైతంగా పట్టుకుంటే అందులో చనిపోతుంది చనిపోతుంది అన్నారు. ఇప్పుడు అంటే వచ్చిన విరేచనాలు కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఏదో చలాయిలు అయి పెడుతున్నారు. ఆవిడ చనిపోయి రామకృష్ణ పరమహంస గారికి ఏదో కౌరు చెప్పారు, ఆవిడ ఎంతో కాలం బతకదో, మోషన్స్ కంట్రోల్ అవటాలు చనిపోతుంది రామకృష్ణ పరమహంస గారు చెప్తే, అయ్యో నా భార్య చనిపోతుంది, అయ్యో నా భార్య చనిపోతుందని ఏడవలేదాను, అయ్యో పాపం భార్య గురించి అనే మాటలు, అయ్యో పాపం దేహం ఎందుకు వచ్చినట్టు, అయ్యో పాపం ఆ దేహం ఎందుకు వచ్చినట్టు, ఆత్మజ్ఞానం సంపాదించకుండా ఏదో విరేచనాలు పట్టుకుని చచ్చిపోతే మళ్ళీ ఇంకా దేహంలో ఉండగా ఆవిడ ఆత్మానుభవం పొందకపోతే ఇంకెన్ని జన్మలు వస్తారో, అయ్యో పాపం అప్పుడే చనిపోతుంది అంటున్నారా, అయ్యే పాపం ఆత్మసాక్షాత్కారం కలిగే వరకు బతికుంటే శరీరం ఉండాలి కదా, శరీరం ఆత్మసాక్ష సాక్షాత్కారం పొందకుండా శరీరం పోతే ఆవిడ చాలా నష్టం అనిపిస్తుంది. అప్పుడే వెళ్ళిపోతుందే అయ్యో పాపం అన్నారు పరమహంసు గారు. అంటే ఆవిడ భార్యనిగా చూడటం, ఆవిడ కూడా ఒక జీవుడు, ఆవిడ కూడా తరించాలి, ఆవిడ కూడా తరించకుండా వెళ్ళిపోతుందా, ఏదో జబ్బు చచ్చిపోవడానికి ఏదో జబ్బు, తరించకుండా వెళ్ళిపోతుంది, అయ్యో పాపం తరించకుండా వెళ్ళిపోతుందా, అప్పుడే వెళ్ళిపోతుందా, ఎవరు చెప్పినా చనిపోతుంది అంటున్నారు, అప్పుడే వెళ్ళిపోతుంది, మరి అప్పుడే వెళ్ళిపోతే ఎలాగా, ఇంకా ఉండాలి కదా, జ్ఞానం సంపాదించాలి కదా, మరి జ్ఞానం సంపాదించకుండా వెళ్ళిపోతే శరీరం ఎందుకు వచ్చినట్టు, దేనికోసం ఆ శరీరం వచ్చినట్టు, అది ఈశ్వరుని యొక్క కరుణ. రామకృష్ణ పరమహంస గారు ఆయన భార్య గురించి ఎక్స్ప్రెస్ చేసినటువంటి మాట. ఆయన ఇంకో గంటలో చనిపోతారనగా రామకృష్ణ పరమహంస గారు ఒక గంటలో శరీరం విడిచిపెడతారనగా శారద మాత ఎదురుకుండా కూర్చుంటే అలాగ చూస్తుంది. అలా పరమహంస గారు అలా చూస్తున్నారు శారద అంత. చూస్తుంటే మీరు ఏదైనా నాకు మాట ఏదైనా చెప్తారా అంటుంది. ఎవరు శారద అంతే, మీరు ఏదైనా నాకు మాట చెప్పాలనుకుంటున్నారేమో, నా వంక చూస్తున్నారు, ఏదైనా మాట చెప్పేది ఉంటే చెప్పండి. ఏదైనా మాట చెప్పాలంటే నేను నీకు చెప్పే మాటలు ఏముంటాయి, నేను నీకు చెప్పే మాటలు అండి, నువ్వు కూడా అనేక మంది జీవకోటిని ఉద్ధరించాలి, అంతకంటే నీకు నేను చెప్పే మాటలు ఎందుకుంటాను, నేను నీకు చెప్పే మాటలు ఉంటాయి, నీకు నాకు రహస్యాలు ఏమున్నాయి, నువ్వు అగ్నిహోత్రం, నువ్వు నిప్పుతోడు సమానం, నీకు నాకు రహస్యాలు ఏముంటాయి, ఇది జీవకోటిని నువ్వు కూడా జీవకోటిని ఎంతో కొంత గురుస్థానం నువ్వు పొందాలి, జీవకోటిని నువ్వు ఉద్ధరించాలి, అనేక మంది జీవకోటిని అజ్ఞానంతో అహంకారంతో కాలిపోతున్నటువంటి జీవకోటిని అంతే నువ్వు ఎంత అంటే నేను చచ్చిపోయానని ఏడుస్తూ కూర్చోవటం మానేసి నువ్వు జీవకోటిని ఉద్ధరించే పని చేయవా, గురుస్థానం ఆక్రమించవా, నేను చేసే పని ఎంతో కొంత నువ్వు చేస్తావని ఇంక చూస్తున్నాను, నీ పర్సనల్ గా చెప్పే మాటలు నీకు నాకు ఏమున్నాయి, ఆస్తులో పాస్తులో చెప్పటానికి దస్తావేజులు ఉన్నాయి, ఏమున్నాయి చెప్పటానికి, ఏం చెప్తాడు ఆయన, బంగారం లేవు, పైసలు లేవు, బ్యాంక్ అకౌంట్ లేదు, ఏం చెప్తాడు, చెప్పటానికి ఏమి లేదు, నేను చేసే పని ఎంతో కొంత, ఈ శరీరం పోయిన తర్వాత కూడా నేను ఏ పని అయితే చేస్తున్నానో ఆ పన్ను కూడా నువ్వు కూడా చెయ్యాలని కోరుకుంటున్నాను, అంతకంటే నీ వంక నేను చూసేదే ఉంటుంది శారద. వాళ్ళు ఆచార్యులు, వాళ్ళెవరు ఆచార్యులు, ఆంజనేయస్వామి కూడా అటువంటి ఆచార్యుడే, ఆయనకి సొంత పని అంటూ లేదు ఆంజనేయస్వామికి. అయ్యో పాపం అప్పుడే వెళ్ళిపోతుందా, అందరూ వెళ్ళిపోతుంది శారద అంటున్నారు, అప్పుడు వెళ్ళిపోతే మరి జ్ఞానం సంపాదించకుండా శరీరం చచ్చిపోతే మరి ఎందుకు ఆ శరీరమే ఎందుకు వచ్చినట్టు, అంటే ఆత్మజ్ఞానం సంపాదించకుండా శరీరం పోతానంటే అనుకుంటున్నారు, కానీ తన భార్య ఏదో పోతాను, తనకేదో నష్టం వచ్చేస్తున్న భావం లేదు, వాడు ఆశ్చర్యడు. రామకృష్ణుడు చివరి రోజుల్లో వివేకానంద పేరు నరేన్, వాడి పేరు నరేన్, నరేన్ నీకేం కావాలన్నాడు, నరేన్ ఏం కావాలన్నాడు, నాకు ఏమి అక్కర్లేదు, మోక్షం కావాలన్నాడు, మనం కోరుకునేది కదా, ఏమన్నాడు, నాకు ఏమి అక్కర్లేదు, మోక్షం కావాలన్నా, ఏం నరే నువ్వు చాలా పెద్దవాడు అనుకున్నా, ఎంత చిన్నవాడవా, ఎంత చిన్న మనస్సా, ఎంత పెట్టి మైండెడ్ ఎంత లిటిల్ మైండెడ్ ఎంత సాల్ ఎంత స్మాల్ మైండెడ్ ఎంత బుద్ధి తక్కువ వాడు, నువ్వు నీ మోక్షం గురించి నీకు మోక్షం వస్తే సరిపోతుందా, మరి మిగతా వాళ్ళ మాట ఏంటి, వాళ్ళందరినీ పంపాక అప్పుడు నీకు, ఎంత చిన్నవాడవని అనుకోలేదా, నువ్వు ఏదో పెద్దవాడు అవుతావు అనుకున్నాను, నీకు మోక్షం కావాలా, అంత చిన్నవాడా, నీకు తప్పించి నీ మోక్షం తప్పించి నీకేం గుర్తు రావటం లేదా, అంత బుల్లివాడువా, అంత లిటిల్ మైండా, అంత స్మాల్ మైండా, అంత చిన్నవాడు అయిపోయావా, అంటే నీకేం కావాలా, అదే కానీ ఇంక మిగతా గొడవలు ఏమి లేవా నీకు, నీకు మోక్షం వస్తే సరిపోతుందా, నువ్వు తరిస్తే సరిపోతుందా, టేక్ కేర్ ఆఫ్ దీస్ బాయ్స్. ఆయనకి 16 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ పెళ్లిళ్ళు మానేసి నమ్ముకుని ఏదో చదువుకున్నారు, బిఎడ్ బిఎస్సీలు చదువుకున్నారు, ఇంకెళ్ళకి వెళ్ళటం మానేసి పెళ్లిళ్ళకి వెళ్ళటం మానేసి ఇంకోడా ఉండవారు, ఎవరు కూడా రామకృష్ణ పరమహంస గారు కూడా. ఆయన చివరి రోజు చెప్పిందంటే టేక్ కేర్ ఆఫ్ దీస్ బాయ్స్, ఈ పిల్లల్లో నేను చనిపోయాక ఈ పిల్లలు చెదిరిపోకుండా నూర్చు, ఈ పిల్లలు చెదిరిపోతారు, ఏదో గురువు గారు చచ్చిపోయారు కదా అని ఎవరి దారాలు చూసుకుంటారు కదండి, ఒకసారి యజమాని చచ్చిపోయేప్పటికి ఎవరి మటుకాళ్ళు గొడవలు వచ్చేస్తా ఉంటాడు. టేక్ కేర్ ఆఫ్ దీస్ బాయ్స్, ఈ 16 మంది పిల్లల్ని విడిచిపెట్టుకు నువ్వు, ఈ 16 మంది పిల్లల్ని విడిచిపెట్టుకు, పైగా వీళ్ళేంటంటే కోపంగా ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ. ఇంట్లో వాళ్ళందరూ కోపంగా ఉన్నారు అంటే వీళ్ళు ఇంటికి రానివ్వకూడదు, పరమ మనల్ని వదిలేసి పరమహంస గారు కూడా తిరుగుతున్నారు అంటే వీళ్ళకి ఎలాగ రానివ్వరని కోపంగా ఉన్నారు వాళ్ళు. టేక్ కేర్ ఆఫ్ దీస్ బాయ్స్, వీళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకుందాం అని చివరి రోజుల్లో శారదామాత ఏదైనా జాగ్రత్తగా వండి అన్నం వండి కూర వండి పరమహంస గారికి తెచ్చి అక్కడ పెడితే నరేంద్ర నరేంద్ర ఇలా రాని ముందు కొంత అన్నం కూర తీసి ఆయనకి పెట్టి తర్వాత తినేవాడు. శారదామాతకి ఆ పద్ధతి నచ్చేది కాదు. మీరు తినేదే తక్కువ అన్నం మళ్ళీ నరేంద్రకి అందులో వాటర్ ఎందుకంటే అలా కాదు, వాడు నా పని చేస్తాడమ్మా శారద, అందుకే నా అన్నంలో వాడికి వాటా పంచి పెడుతున్నాను, నేను తినేది తక్కువ అందులో వాడికి నరేంద్రకి పంచి పెట్టేస్తున్నారని ఆ శారద బాధపడదు. అంటే అలా కదమ్మా శారద, వాడు నా పని చేస్తాడు, నా పని చేసి పెడతాడు వాడు. ఇప్పుడు వర్క్ కంటిన్యూ అవ్వాలి కదా, వర్క్ కంటిన్యూ అవుతుంది, మిషన్ స్థాపిస్తాడు, సత్కర్మ చేస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు. ఒక పక్కన సత్కర్మ చేస్తూ ఉంటాడు, రెండో పక్కనే జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. మంచిగా నేను తిని అన్నంలో వాడికి పెడుతున్నాను, ముందు ఎంగిలి పెట్టడం కాదు, ముందే కొంత అన్నం కూర తీసి అక్కడ పెట్టి మిగతాది విడి తిని వాడు ఎంగిలి పెట్టడం కాదు. అయితే మనం ఎంగిలి వెతికి తిని ఆకరం తినేసి ఆకరం వెతికి కాకులు కేస్తాం అలా కాదు. అది పెట్టేది గౌరంగా పెట్టడం, అది పెట్టేది గౌరంగా పెట్టడం. అంచేది వాళ్ళకి భగవంతు కనిపిస్తున్న ప్రపంచం కూడా మనకు శరీరం ఎటువంటిదో, నాకు ఈ శరీరం ఎటువంటిదో, మీకు ఆ శరీరం ఎటువంటిదో, ఈ ప్రపంచాన్ని కూడా భగవంతుని శరీరంగా చూస్తారు వాళ్ళు. మీకు అర్థమవుతుంది, ఈ ప్రపంచాన్ని అంతా ఎలా చూస్తారు, భగవంతుని శరీరమే. ఈ కనిపిస్తున్నటువంటి లోకాన్ని ఎలా చూస్తారు, భగవంతుని శరీరం. భగవంతుని స్థూల రూపం ఎలా చూస్తారో దేవుని యొక్క స్థూల రూపం విశ్వం అంతా కూడా. అందుకే విష్ణు సహస్రనామాల్లో మొదటి అక్షరం విశ్వం అని వస్తుంది. విశ్వం అంటే లోకం, దీని అంతా వాళ్ళు దేవుని యొక్క స్థూల రూపంగానే చూస్తారు. మన లోపల జీవుడికి ఇది స్థూల రూపం కదా శరీరం, అలాగే మొత్తం దేవుడి యొక్క స్థూల రూపంగానే లోకాన్ని పంచిపోతారని జీవకోటిని అలా చూస్తూ ఉంటారు. ఎవరికైతే జ్ఞానం కలిగిందో భగవంతుడు ఆయన ఇంకా పునర్జన్మకు పంపడు. మన మట్టి కొండలని పచ్చి పచ్చిగాను కొండలను తీసుకెళ్లి మన పునర్జన్మలో పడేస్తారు. కాలిపోయిన కొండలను వదిలేస్తాడు, పచ్చి పచ్చిగాను కొండలు మన అందరిని పలువురు జన్మలు పంపేస్తా ఉంటాడు ఈశ్వరుడు చేసేప్పారు ఈశ్వరుడు. కానీ ఆచార్యుడు అలా కాదు, మన ఎండింపు చేస్తాడు మన కొండలు, మన ఈశ్వరుడికి దొరకకుండా పునర్జన్మలకు వెళ్ళకుండా. అంచేత ఆచార్యుడు చేసే పని దేవుడు కూడా ఆచార్యుడు. దేవుడి చేతికి మనం దొరక్కని మన ముందే ఎండింపు చేస్తాడు వాడు ఆచార్యుడు. కొంతమంది గిఫ్టెడ్ సోల్స్ వాళ్ళు, ఎవాల్వ్డ్ సోల్స్. మీరు మీ కుటుంబం గురించి ఎలా ఆలోచించుకుంటున్నారో లోకం గురించి అలా ఆలోచించబడుకుంటున్నారు. గాంధీ గారి గురించి, గాంధీ గారి పూర్వపురాయకుడు తిలక్ గారు, ఆయన శంకరాచార్యులు వారు భగవద్గీతకి ఎలా అయితే వ్యాఖ్యానం రాశారో తిలక్ గారు కూడా వ్యాఖ్యానం రాశారు. గీత రహస్యమని తిలక్ గారు కూడా రాశారు. శంకరాచార్యులు రామానుజుడు రాసినట్టే తిలక్ గారు కూడా వ్యాఖ్యానం రాశారు. తిలక్ గారు మాండల జైల్లో 7 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అందులో వ్యాసకాలం ఆ జైల్లో ఉండటం చాలా కష్టం. అటువంటిది 7 సంవత్సరాలు తిలక్ గారు ఆ జైల్లో ఉన్నారు. ఆయన జైలు ఆయన స్వగ్రామం పూన, తిలక్ గారి స్వగ్రామం పూన. గాంధీ గారి కంటే పూర్వ నాయకుడు అని ఆయన చనిపోయాకే గాంధీ గారు పెద్దవాడయ్యాడు, గాంధీ గారి నాయకుడయ్యాడు తిలక్ గారు చనిపోయాక. ఆయన 7 సంవత్సరాలు ఆ జైల్లో ఉండగా భార్య ఇంటికాడ స్వర్గస్థులు అయిపోయారు. భార్య స్వర్గస్థులు అయిపోయిన ఇంటికాడ ఉత్తరం వచ్చింది ఏమనంటే, ఇలా పలా భార్య పేరు చెప్పి ఆవిడ స్వర్గస్థులు అయ్యారు, పలానా రోజుని 12 రోజులు చేసేస్తున్నామని తిలక్ గారికి ఉత్తరం రాస్తారు. ఆ జైలర్ తీసుకొచ్చి ఆ జైలర్ చదువుకున్నాడు. అంటే ఆ జైలు సూపర్ అంటే ఒకడు ఉంటాడు కదా, ఆ ఉత్తరం చదివి తిలక్ గారి గదిలోకి వచ్చి తిలక్ గారికి నమస్కారం పెట్టి ఆ ఉత్తరం ఇచ్చాడు. అంతే ఏదో రాసుకుంటున్నారు తిలక్ గారు, తిలక్ గారు ఏదో రాసుకుంటున్నారు. రాసుకుంటుంటే అది ఆ టెలిగ్రామ్ ఏమిటో పెట్టేసా, టెలిగ్రామ్ ఏమిటో చూడలేదు ఆయన, ఏదో రాసుకుంటున్నారు. ఆ టెలిగ్రామ్ కాగితం ఏమిటో పెట్టేసుకుని రాత మానలేదు రాసుకుంటున్నారు. ఈ జైలు 5 నిమిషాలు నుంచి 5 నిమిషాల కాగితం చూడలేదు ఆయన, జైల్లో పెట్టేసుకున్నాడు. అప్పుడు ఈ జైలు అన్నాడు సోపడంటూ, ఏమంటే తిలక్ గారు ముందు ఆ కాగితం చూసుకోండి, తర్వాత రాసుకుందిగా కాగితం చూసుకొని 2-3 సార్లు అన్నాడు. ఆ కాగితం చూసుకున్నారు. ఆయన భార్య చనిపోయినట్టు టెలిగ్రామ్ అది, ఆయన భార్య చనిపోయింది. కాగితం చదువుకున్నారు, కాగితం చదువుకుని మళ్ళీ జైలులో పెట్టేసుకున్నారు, మళ్ళీ జైలు పెట్టుకుని మళ్ళీ రాసుకున్నారు తెలక గారు. ఈ జైలు అన్నాడు అలా చేస్తే ఇదేంటంటే ఈ పద్ధతిని అక్కడ చూడలేదు. నీకు సహధర్మచారిణి, నీకు నీ శరీరంలో ఒక భాగం ఆవిడే, నీతోటి కలిసి నా 50 సంవత్సరాలు ఉంది ఆవిడే, ఆవిడ చనిపోతే మీ కళ్ళంటే నీళ్లు కూడా పెట్టుకోవడం లేదు, మిమ్మల్ని ఏమనుకోవడం మాకే అర్థమవటం లేదు. భార్య చనిపోతే కళ్ళం నీళ్లు పెట్టుకోవాలి కదా, కళ్ళం నీళ్లు పెట్టుకోవడం చదివారు, టెలిగ్రామ్ చదివారు, మరి జైలు పెట్టేసుకున్నారు. మిమ్మల్ని ఏమనుకోవాలో, మహాత్ములు అనుకోవాలా లేక దురాత్ములు అనుకోవాలా ఏమనుకోవాలా మీకే తెలియటం. మీకు సహధర్మచారిణి, ఎంత కఠిన వృద్ధవాడికన్నా కన్నీళ్ళు వస్తాయి. జైలు పెట్టుకున్నారు, చదువుకున్నారు, మీరు జైల్లో ఉండగా ఆవిడ చనిపోయిందని మేమే బాధపడుతున్నాం అని జైలు రన్నాడు. ఆవిడ జైలు రంగు చూశాడు ఎవరు, తిలక్ గారు చూశారు. ఎవరై ఏడవటానికి కళ్ళల్లో నీళ్లు ఉండాలి, ఏడవటానికి కళ్ళల్లో నీళ్లు ఉండాలి. 30 సంవత్సరాల నుంచి భారతదేశం కోసం 30 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాను. మామూలుగా ఏడవటమే కాదు, శారీరకంగా కూడా కష్టపడుతున్నాను. ఏడ్చి 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 30 సంవత్సరాలు ఈ దేశం కోసం ఏడ్చి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలని 30 సంవత్సరాలు ఏడిస్తే ఏడిస్తే అంటే నీ కంటిలో కళ్ళల్లో నీళ్ళన్నీ ఖర్చు అయిపోయినాయి మొత్తం. నా కళ్ళల్లో ఎన్ని నీళ్లున్నాయో అన్ని ఖర్చు అయిపోయినాయి మొత్తం, అన్ని ఖర్చు అయిపోయినాయి నీళ్ళని. ఇప్పుడు కొత్తగా నా భార్య చనిపోయిందని నీళ్లు రమ్మంటే ఎక్కడ నుంచి రావు? నీళ్లు ఉంటే వస్తాయి, కళ్ళలో నీళ్లు ఉంటే వస్తాయి, అవి పోయినప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్లు లేవు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? భయ్యా 30 సంవత్సరాలు ఏడిస్తే మొత్తం కళ్ళలో నీళ్లు, మనసులో నీళ్లు అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏడవటానికి నువ్వు ఏడమన్నాను అంటున్నావు, సరసరి ఏం దుఃఖం లేదు. ఒకవేళ దుఃఖపట్టాలి, కళ్ళల్లో నీళ్లు ఉండాలి, మనసులో వేదన ఉండాలి, రెండు కనపట్టం లేదు అన్నాడు జలరాజు. ఇవన్నీ పురాణ గాథలు కాక నిన్న మాకమ్మ అన్నది జరిగింది. అంటే వాళ్ళు కేవలం లోకం కోసం జన్మించిన దేవకోటి వాళ్ళు, వాళ్ళు కారణ జన్ములు అంటారు. వాళ్ళు ఏమంటారు? కారణ జన్ములు. మనం ఏదో కర్మ అనుభవించడానికి పుడతాం, ఏదో కర్మ, మంచి కర్మ, చెడ్డ కర్మ, ఏదో అలా కాదు, ఏదో కారణం కోసం, ఏదో పని కోసం లోకంలోకి వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఏదో పని నిమిత్తం, లోక నిమిత్తం వాళ్ళు బద్ధజీవులు కాదు, ముక్తజీవులే. ఏదో కారణం మీద భూమి మీదకి వస్తారు. మన అందరం బద్ధజీవులు, ముక్తజీవులం కాదు. ఒకవేళ ముక్తజీవుడు ఎప్పుడైనా లోకంలోకి వచ్చినా ఏదో పని చూసుకుని వెళ్ళినట్టు వెళ్ళిపోతాడు, కానీ ఇదంతా నాదని నేననే తలంపి రాదు వాడు. రాదు ఇంకోటి వీడికి వాళ్ళకి బ్రహ్మానుభూతి ఎంతో కొంత ఉంటుంది వాడు. ఇప్పుడు నేను నేను అంటాం మనం, మనకు రోజుకి పదే ఉంది ఈ నేను పనే, నేను నాది నేను, ఇంకో పని లేదు అసలు. ఇంకా పని ఏముంది మనకి? నేను నాది, నేను నాది, నేను నాది, నేను నా, ఇంకా పని లేదు అసలు. పని చేస్తే నేను కోసం, నీకు అర్థమవుతుందా? మాట్లాడితే నేను కోసం, ఎలక్షన్ నిలబడితే నేను కోసం. మీరు ఎన్ని సాధన చేసినా, మీ తలకాయ తీసుకొచ్చి స్తంభానికి బాదుకున్నా, నేననే తలంపు, నాదనే తలంపు పోదు. మీరు మీ తలకాయ తీసుకొచ్చి స్తంభానికి కొట్టుకోండి, ఓ లేకపోతే జపం చేసేయండి, దేహము నేననే తలంపు, నాదనే తలంపు. ఎప్పటి వరకు పోదండి? దేహాత్మ బుద్ధి, దేహమే ఆత్మ, దేహమే సత్యము, దేహమే నేను, అదే తలంపు ఉన్నంత కాలం నీకు రెండు పోవు. అంటే దేహాత్మ, దేహానికి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. మనోదేహములకి, ఇంద్రియములకి, లోపల అంతర్యాములకి ఎట్టి సంబంధం లేదు. లోకంలో జరిగే కార్యకలాపాలకి, సూర్యుడికి ఎట్టి సంబంధం లేదు. అలాగే లోపల అంతర్యాములకి, ఈ శరీరానికి, మనస్సుకి, ఇంద్రియాలకి ఎట్టి సంబంధం లేదు. నీకు అర్థమవుతుందా? అది ఈ నేనేం చేస్తుంది మనకు? ఇప్పుడు మనకి చెప్పి నేను నేను అంటాం కదా, నేను నాది నేను. ఈ నేనేం చేస్తుంది? దేహంతో తాదాప్యం పొందుతుంది, ఇంద్రియాలతో తాదాప్యం పొందుతుంది, మనస్సుతో తాదాప్యం పొందుతుంది. నీకు అర్థమవుతుందా? అది దేహంతోటి, మనస్సుతోటి, ఇంద్రియములతోటి తాదాప్యం పొందుతుంది కాబట్టి దానికి భయం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఇప్పుడు చావు వచ్చేస్తాను అనుకోండి, మనకి చావు వచ్చేస్తాను, మన అందరికి ఏం వేస్తే భయం వేస్తాం. ఏ నేనికి భయం వేస్తాం దానికి? దేహానికి భయం అయింది, దేహానికి భయం అయింది. దేహాన్ని దేహం నేననుకుంటున్నాను కాబట్టి ఆ నేనే తలంపుకి భయం వస్తుంది. నీకు అర్థమవుతుందా? ఆ నేను మీరనుకున్న తేలిగ్గా పోవు. జపం చేస్తే పోవు. అది మీరు ఏదైనా మంచి పనులు చేస్తే, మంచి పనులు చేస్తే చెయ్యండి. అంత్య మంచి పనులు చేయటం వల్ల ఇదేని పోదు. మళ్ళీ మంచి పనులు చేయటం వల్ల వచ్చే ఫలితం శుభ్రంగా అనిపిస్తుంది. అది పోదు. శుభ్రంగా పెళ్లి కొడుకులా తిని ఊరుకుంటుంది. లోపల అంతంగా ఉన్నాడు కదా నారాయణుడు. వాడు ఎరుకులోకి వచ్చి, వాడు ఎరుకులోకి మనకు వచ్చే వరకు తలకాయ రాయి పెట్టి రాయి పెట్టి కొట్టుకున్నా రాయి తలకాయ భద్రాన్ని నేను తలంపి ఏ మనిషిని విడిచిపెట్టదు. మీరు మంచి పనులు చేస్తే చేయండి, అంతమాత్రం చేతి నేను పోను. అలా పోయేది కాదు, అంత తేలిగ్గా పోయేది కాదు. వేల జన్మల నుంచి ఏ దేహం ఉన్నప్పుడు ఆ దేహంతో తాదాప్యం పొంది ఉంటుంది, ఆ మనస్సుతో తాదాప్యం పొంది ఉంటుంది, ప్రతి దేహానికి రంగు ఉంటుంది, ఆ రంగుతో తాదాప్యం పొంది ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కానీ కాని దానితో తాదాప్యం పొందుతుంది. ఇప్పుడు వేదంలో ఉంటుంది, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని వేదం. మీకు అర్థమవుతుంది, నేను బ్రహ్మమునై ఉన్నాను. ఏంటది జాగ్రత్తగా వినండి, నేను బ్రహ్మమునై ఉన్నాను. ఏ నేను బ్రహ్మమైనది, ఈ నేను కాను. ఈ నేను దేహమై ఉన్నది. అదే దేహం చచ్చిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఈ దేహం మనస్సు అయినది. మిమ్మల్ని ఎవరైనా పొగుడుతుంటే సంతోషిస్తారు, విమర్శిస్తుంటే దుఃఖపడతారు. నీకేదో డబ్బు వస్తే గర్వం వస్తుంది, దరిద్రం వస్తే దుఃఖం వస్తుంది. ఈ నేను ఆ నేను కాను. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను అన్నాడు. ఆ నేను ఈ నేను కాదు. ఇది మనోగతమైన నేను, దేహగతమైన నేను, కర్మబద్ధమైన నేను. ఈ నేను నేను కాదని తెలిస్తేనే కానీ కానీ నేను తెలియదు. రంపం పెట్టి కోసేస్తే నేననే తలం పోను. లోపల సత్యం ఉంది, ఇక్కడ ఒక సత్యం ఉంది. అది నీకు నేనుగానే స్ఫురిస్తుంది. లోపల వస్తువు, లోపల సద్ద వస్తువు, సత్య వస్తువు అయితే అది ఒక దేహానికి కానీ, ఒక దేహానికి కానీ, ఒక ఇంద్రియాలకు కానీ, మనస్సుకు కానీ, పరిసరాలకు కానీ, ఒక ప్రాంతానికి కానీ, దానికి అది బద్దుడై ఉండదు. అది ఇప్పుడు ఈ నేను మనం చెప్పే నేను దేహానికి పరిమితం ఉంటుంది, మనస్సుకు పరిమితమై ఉంటుంది, స్నేహాలకు పరిమితమై ఉంటుంది, విరోధాలకు పరిమితమై ఉంటుంది, బంధుత్వాలకు పరిమితమై ఉంటుంది, చావుకు పరిమితమై ఉంటుంది, పుట్టికి పరిమితమై ఉంటుంది, అదృష్టాలకి దురదృష్టాలకి పరిమితమై ఉంటుంది, మంచి కర్మకి చెడ్డ కర్మకి పరిమితమై ఉంటుంది. అసలు నేను ఆ స్వచ్ఛమైన నేను దీనికి, దానికి దేనికి పరిమితమైంది కాదు. దానికి అసలు శరీరమే లేదు. శరీరం లేని దానికి చావు ఎలా వస్తుంది? అది బ్రహ్మమయం. ఈ నేను బ్రహ్మమయ్య లేదు. ఈ శివుడు ముక్కోడు కాదు. ఆ నేను బ్రహ్మమై ఉన్నది. బ్రహ్మమంటే ఈ నేను కాదు. ఏది స్నేహాలు, విరోధాలు, ఈ పరిసరాలు, ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, అదృష్టాలు, దురదృష్టాలు, చావులు, పుట్టుకులు, ఇది ఇది దీనికి ఇక్కడ పరిమితం ఉంటుంది. దీనికి భయము ఉంటుంది. దీనికి ఏముంటుంది? భయము ఉంటుంది. దీనికి భయము ఉంటుంది. ఏది ఈ నేనికి భయము ఉంటుంది. అయితే శరీరం చనిపోయినప్పుడు శరీరం వాడే అనుకుంటున్నాడు కాబట్టి శరీరం పోతే వాడు పోడు. కానీ శరీరంతో తప్పుడు తాగు ఆగిపోయింది. అంటే దీనికి భయం, ఈ నేనికి భయం ఉంటుంది. ఆ నేనికి భయం ఎలా ఉంటుంది? అంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు మోక్షం అడగరు, మాకు భయం ఎలా ఉంటుందో తెలియని స్థితిని ప్రసాదించండి అని వాళ్ళు తెలివైన వాళ్ళు. అభయస్థితి. ఏంటది అభయస్థితి? ఎప్పుడు వస్తుంది? ఆ నిజమైన నేను అనుభవంలోకి వచ్చినప్పుడు భయం ఎలా? అది అభయస్థితి. ఇది భయపడే నేను. అదృష్టం వస్తే సంతోషం, దురదృష్టం వస్తే ఇది ఇలా చావు వస్తే ఆరోపణ, అదృష్టం వస్తే ఇదంతా ఈ నేను. మనోదేహములకి, అదృష్టానికి, దురదృష్టానికి, పుణ్యకర్మకి, పాపకర్మకి, చావులకి, పుట్టుకలకి, మరి బంధుత్వాలు, స్నేహాలు, విరోధాలు, అదృష్టాలు, దురదృష్టాలు, పాపకర్మ, పుణ్యకర్మ, వీటికి పరిమితమై ఉండేది మనం చెప్పే ఈ నేను. ఆ నేనికి ఈ నేనికి సంబంధం లేదు. అహం బ్రహ్మాస్మిని వేదంలో ఏం చెప్ప, అది అహం అంటే అది ఆ నేను. నేను నేనై ఉన్నాను. నాకు విసుగొస్తుంది కదా, మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలియట్లేదు. నేను నేనై ఉన్నాను. ఏది ఏది లోపల ఈ నేను, ఈ నేను నేనై లేను. ఈ నేను నేనైతే పోగొట్టుకోమని చెప్పను మనం. అది నిజంగా నేనైతే ప్రయత్నం చేసిన పోదు. ఏదైతే హృదయంలో ఒక నేనుంది, హృదయంలో ఒక నేనుంది, అదే బ్రహ్మము. అది దేనికి పరిమితం కాదు, అది లేదంటే ఉంది. అది చైతన్యం, అది చైతన్యం నీ ఆడించేది, అదే అది నీకు కనపడదు, ఇంద్రియాలకి కనపడదు, మనస్సుకి అందదు, నోటికి అందదు. ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. అది అనుభవైకలేదు, అది నోటితో చెప్పేది కాదు, వేద పండితులకు కూడా తెలియదు. నీ మనస్సుకి, నీ మనస్సుతో అందేది నీ మనసుకి అందుకునేది కాదు, నీ మనకు డబ్బుకి మన చదువుకి అందేది కాదది. ఎక్కడుంది? ఒక సత్వస్తువు ఒకటి ఉంది, సత్య వస్తువు ఒకటి ఉంది, లోపల అది ఒకటి ఉంది నీకు. అది అది ఏం, అది అది నీకు అనుభూతి. అది నోటితో చెప్పలేము, కళ్ళతో చూడలేము, కానీ లేదంటే ఇంద్రియాలకు అందదు. కానీ లేదంటే ఉంది, లేదంటే అది ఉంది, లేదంటే ఉంది. అది అనుభవేక వైద్యం, అది నీకు అనుభూతిలోకి వచ్చాక. నాలుగు వేదాల వస్తువు లేదని చెప్పిన నమ్మవు. పంచదార తీయగా ఉంటుంది. ఎవరైనా పది మంది వచ్చి పంచదార తీయగా ఉండదని, తీయగా ఉండదని చెప్తారనుకోండి, మీరు నమ్ముతారా? నమ్మ, మీ అనుభవం పంచదార. అలా బ్రాహ్మానుభవం వచ్చాక వారికి చల్లవాడు. ఈశ్వరు పట్ల విశ్వసించండి. మిఠాయిని అర్థంగా తిన్నా మిఠాయి, నిలువుగా తిన్నా మిఠాయి. రామకృష్ణ అంటాడు మిఠాయిని, మీరు మిఠాయి ఉండండి అనుకోండి, మీరు అర్థంగా కొరికినా మిఠాయే, నిలువుగా తిన్నా మిఠాయే. దేవుడికి ఆకారం ఉండొచ్చు, దేవుడికి ఆకారం రాకపోవచ్చు. ఆ పేచీడి జోలికి వెళ్ళకండి. దేవుడు అన్నాడు అని ఒకడు ఉన్నాడు, వాడికి ఆకారం ఉండొచ్చు, వాడికి వాడి గుణాలు ఉండొచ్చు, గుణాలు లేకపోవచ్చు. వాడి నిర్గుణ అవ్వచ్చు, సగుణుడు అవ్వచ్చు. వాడి నిరాకారుడు అవ్వచ్చు, వాడు సాకారనవచ్చు. కానీ ఉన్నాడు, 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 ఉండటం ఉన్నాడు. నువ్వు లేడనుకున్నది మాత్రం చేత ఉన్నవాడు అక్కడికి పోడు. నీ అజ్ఞానాన్ని గుర్తుంది, ఉన్నాడు. నీకు అర్థమవుతుంది, వాడి కర్మ ఫలదాత. మీరు చేస్తున్న మంచి పనులకి చెడ్డ పనులకి ఎప్పుడు అనుసంధానం చేయాలో వాడు చూస్తూ ఉంటాడు, వాడు అడ్మినిస్ట్రేటర్. నీకు అర్థమవుతుందా? వాడు ఉన్నాడు, వాడు అడు వాడు ఆడికి ఆకారం ఉందా, ఆకారం లేదా, లేదా గుణాలు ఉన్నాయా? ఆడు గుణాలు లేవు, ఈ గుణాలు నీకు అనవసరం. ఈశ్వరుడైన వాడు ఒకడు ఉన్నాడు, వాడిని విశ్వసించండి. విశ్వసిస్తే నోట్లో సొమ్ము, లేకపోతే దుమ్ము. ఇంకా ఆకారం ఇంకే ఉంది, వాడికి ఆకారం లేకపోతుంది. మీరు మిఠాయిని అర్థంగా తినండి, నిలువుగా తినండి. ఎలా తిన్నా ఒకటే చీపి కదా. అయితే నీకు దేహమే ఆత్మ, దేహమే సత్యము అనే బుద్ధి నీకున్నంత కాలము నీకు నేననే తలంపు. ఎంత సాధన చేసినా బయటికి వెళ్ళదు, కొట్టేసినా మళ్ళీ వచ్చేస్తుంది. ఒక దొడ్డి కుమారుని కొట్టేస్తే మళ్ళీ ఈది కుమారుని కొట్టేస్తే పెరటి కుమారుని వచ్చేస్తుంది, పెరటి కుమారుకు వచ్చేది దొడ్డి కుమారు రాక మాండదు. అది తేలిగ్గా పోదది. మామూలు అలవాట్లే పోగొట్టుకోడు, సినిమాకి వెళ్ళి అలవాటు పోగొట్టుకోవడం కష్టం. అలవాటు అది ఒక మోషన్, మోషన్ కాదు. మోషన్ అంటే విరేచనం. అది నేననేది ఒక మోషన్ కాదు, మోషన్ ఒక తలంపు, ఒక భావన. అది నిజం కాదు, ఒక తలంపు, ఒక భావన. మీరు అనుకున్న తేలిగ్గా ఊడిపోతుంది. ఏదో జపం చేశామంటే, ధ్యానం చేశామంటే, గుడి కట్టించామంటే అది అలా పోయేది కాదు. గుడి కట్టించుకో నీకు పుణ్యం ఇస్తానంటుంది, కానీ అది పోదు బయటికి, అది ఎక్కడ పోతుంది. అయితే మీకు ఏదైనా మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం వస్తుంది, కానీ అది జ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల. ఈ నిత్య సత్యమేనని తెలుసు, సత్యానుభవం రావటం వల్ల ఈ మిథ్యానేని పోవాలి. సత్యమేర నేను మీకు అనుభవంలోకి రావటం వల్ల ఈ మిథ్యానేని పోవాలి. ఆ నిజమైన నేను మీకు అనుభవంలోకి రావటం వల్ల అది దొంగనేది పోవాలి. అంతేకాని మీరు ఏదో మంచి కర్మ చేయటం వల్ల అది పోవు. మంచి కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం అనుభవిస్తారు. కాల ప్రవాహంలో కోతుంది, కాల ప్రవాహంలో కోల్పోతుంది. ఇప్పుడు చూడండి, ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు, నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాను అనుకుంటాడు. మీకు అర్థమవుతుందా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాడనుకుంటాడు. మరి ఆ ఉండాలనుకుంటాడు, మనుషుడు వచ్చినవాడు పదవి పోవచ్చు. ఏం చేద్దంటే, ఏ ప్రారంభం అయితే అనే దేహానికి పదవి వచ్చిందో ఆ ప్రారంభం మళ్ళీ ఓడబడుతుంది. అది ప్రారంభం బలీయమైనది, శరీరాన్ని లాగేస్తుంది ఒడి. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ ది స్టడీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చీడీల మీద కూర్చుంటున్నారు, రోడ్డు పక్కన కూర్చుంటున్నారు, కుర్చీలు అక్కర్లేదు అంటున్నారు, కింద కూర్చుంటున్నారు. మీ అందరి కృష్ణకాలం ఏంటంటున్నారు? ఆరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేతి చెప్పేశాడు, కాళ్ళు చెప్పేశాడు. ఇంకా 20 ఏళ్ళ వరకు బెంగాల్లో 25 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్, ఇంకా 5 ఏళ్ళ వరకు నేనే అన్నాడు. తోడేళ్ళతో పేచి, బామ్మద్దులతో పేచి, ఇంట్లో వాళ్ళతో పేచి, వాళ్ళంతా తమ్ముడితో పేచి, అది అమ్మ కూడా చెప్పింది, తమ్ముడికి ఏదో చిన్న పదవి కూడా ఏదో నీ పెద్ద పదవిలో ఉన్నాడు అంటే తమ్ముడికి పదవి లేదు. ఆడితోటి విరోధం, బామ్మద్దులతోటి విరోధం, తోడేళ్లతోటి విరోధం, ఇంకా అందరితోటి విరోధం, వదిలిగారులతోటి విరోధం, మరదలతోటి విరోధం. అప్పుడు ఇప్పుడు ఎక్కడి మధ్య పాలకులు మనం ఎక్కడో మెట్ల మీద కూర్చొని మీ కష్టకాలం ఏంటనే అడుగుతున్నాడు. ఇదంతా తంతు వాళ్ళ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనేది ఏంటంటే ఇదొక డ్రామా, ఇదంతా తంతే. ఇదంతా మనం సినిమా చూసినట్టు చూడటమే. ఇప్పుడు పెళ్లి అయిన రోజు మనిషి చచ్చిపోడు కదా, అలా పెళ్లి అయిన రోజు పెళ్లి అవుతుంది, చచ్చిపోయిన రోజు చచ్చిపోతాడు, కాలం అది. అలాగే పదం వచ్చిన రోజు వస్తుంది, పోయిన రోజున పోతుంది, మనం ఎంత ఆప్ చేసుకున్నా పోదు. నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ డెస్టినీ. వాల్మీకి చెప్పాడు ఆ కాల ప్రవాహంలో ఆ దేహ కాల ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందంటే ఎంతవాడైనా కొట్టిపోతుంది. రావణాసుడు చచ్చిపోయినప్పుడు మండో జరి విపరీతంగా ఏడ్చింది, చాలా గొప్పగా ఏడ్చింది. కానీ ఏడ్చింది కానీ మధ్య మధ్యలో నీకు చాలా మంచి మాటలు చెప్పాను, రాముడితో నీకు విరోధం ఎందుకురా, శ్వేతమ్మను తిరిగి ఇచ్చామని చెప్పాను, మంచి మాటలు చెప్తే వాడు వినలేదు. ఏడ్చింది కానీ మధ్యలో మనం వాడు వినలేదు, వాడు చెప్పే మాటలని, వాడు ప్రారంభం ఎలా ఉంది, ఏం చేస్తాను, మళ్ళీ పైకి ఏడ్చింది లోపల ఇవ్వకూడదు అనుకుంది మండోటి. మనం చాలా మంచి మాటలు చెప్పాం వాడికి, వినలేదని ఏడ్చి పైకి ఏడ్చింది లోపల కూడా ఇది జ్ఞాపకం వచ్చింది ఆవిడ. ఎందుకు మంచి మాటలు చెప్పాం, ఆడొక్కడే ఆడొక్కడే పాడైతే పర్లేదు, ఇది మొత్తం లంకనంతా పాడు చేశాడు అని. ఆడొక్కడే పాడైతే గొడవ లేకపోయినా మొత్తం లంక, లంక అంటే చాలా ఐశ్వర్యంతో బంగారంతో బంగారంతో తొలగిది, మొత్తం లంకనంతా పాడు చేశాడు ఈడని. మామూలుగా పైకి బాగా ఏడ్చింది ఆవిడ, కానీ లోపల మటుకు ఇవన్నీ ఆవిడ కొంచెం మంచి లక్షణాలు కలిగి లోపల మటుకు ఇవన్నీ గుర్తు వచ్చింది. ఆడొక్కడే పోతే పోయాడు, మొత్తం లంకంతా పాడు చేసేది పీడను. మన అక్కడ పీఠాధిపతులు ఉన్నారు యనమండుగురు ఉడిపిలో, ఉడిపిలో పీఠా యనమండుగురు రెండేళ్ళకో పీఠాధిపతులు ఆడతాడు అక్కడ. రెండే పీఠాధిపతులు ఎప్పుడు ఈ ఎలక్షన్లో క్యాన్వాస్ చేయకూడదు, సన్యాసులు ఎప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు. ఏం అక్కర్లేదు, మీ లోపల జ్ఞానం ఏంటదులేండి, మీ రాగద్వేషాలు లేకుండా మీ మనసును సంస్కరించుకొని అసలు ప్రయత్నం చేయండి, ఎంత కష్టం మీకు తెలుస్తుంది. ఎక్కడో బ్రహ్మము ఎక్కడో బ్రహ్మము ఆ మాటలేండి, వేదాల్లో మాటలో భగవద్గీతల మొక్కలో అది ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం సాధన చేయండి, ఎంతవరకు ఉండగలరో చూడండి. బంగారం అంటే రాగద్వేషాలు లేని మనస్సే బంగారం. మీ పుస్తకం నేను పట్టుకున్నాను ఇలాగ, నీకు అర్థమవుతుందా, వదిలేస్తే కింద పడిపోతుంది. మీ మనస్సును రాగద్వేషాలను తప్పించాలనుకుని దాని అంతే గూట్లోకి వెళ్ళిపోతుంది. అసలు రాగద్వేషాలు లేని మనస్సు బంగారంతో సమానం, మీకు అర్థం. అది మీరు అసలు ఎక్కడో ఆత్మజ్ఞానం అడగలేండి, అది శుద్ధి చేయని ముందు ఇష్టాలు అయిష్టాలు లేకుండా మీ మనస్సును రెడీ చేయండి, అది చేయలేదు. అది చాలా కష్టం, రాగద్వేషాలు లేకుండా ఉంటాం, నోటితో చెప్పుకోవడం తేలిక. ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెప్పాను, ఆ యనమండుగురు పీఠాధిపతిలో ఒక కాంగ్రెస్ తరఫున క్యాన్వాస్ తిరిగాడు పీఠాధిపతి, కాంగ్రెస్ తరఫున క్యాన్వాస్ ఉడిపిలో. నేను చెప్పేది ఉడిపిలో, నేను ఉడిపిలో నాకు ఉడిపిలో ఎవడో స్నేహితుడు నాడుకు ఫోన్ చేశాను, ఈ పేపర్లో వచ్చింది నిజమా ఏంటి, ఇండియాలో వస్తాను ఏంటంటే పీఠాధిపతి ఎక్కడో కావాలి. మామూలు వాళ్ళు చేసినా పర్లేదు, మామూలు భక్తులు ఏదో రోజుకో రకంగా ఉంటారు, వాళ్ళు చేసినా పర్లేదు, పీఠాధిపతి అయినా పీఠాధిపతులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన కాంగ్రెస్కి ప్రచారం చేస్తున్నాడు, నీ ఇందులో చదివాను, నిజమంటే నిజమండి, అది చాలా చెడ్డ వచ్చేస్తుంది. మా అది ఒక్కడికే చెడ్డ వస్తే పర్వాలేదు, మిగతా ఏడుగురు పీఠాధిపతులకి దేశంలో చెడ్డ వచ్చేస్తుంది. అది ఒక్కడికే చెడ్డ వస్తే పర్వాలేదండి, ఎప్పుడు మధ్వాచార్య స్థాపించాడు ఈ పీఠాలని, రాజకీయాలకు మాకు సంబంధం లేదు. రాజకీయాలంటే రజోగుణం సంబంధం, అక్కడ రాజకీయాలకు వెళ్ళిన వాడికి అధికార కాంక్ష అని ఉంటుంది, లేదా ధనకాంక్ష అని ఉంటుంది, మీకు అర్థమవుతుందా, లేదా మోజు కాంక్ష. ఇది అందరూ నమస్కారాలు పెడతారు కదా, ఎవరు ఎమ్మెల్యే గారు అనుకోండి, నమస్కారం నమస్కారం అంటారు, దయచేయని అంటారు, మనం వెళ్తే చాప వేస్తారు, వాళ్ళకి ఏదో కుర్చీ వేస్తారు, ఏదో చేస్తా ఉంటారు కదా. ఇది మోజు కాంక్ష, ధనకాంక్ష, తర్వాత ఏమేంటి అధికార కాంక్ష, మీకు అర్థమవుతుందా, ఏదో ఉంటుంది వాళ్ళకి, ఏదో ఉంటుంది. అధికారం వస్తే ఎంతమంది డబ్బు కూడా వస్తుందనే కాంక్ష ఉంటుంది వాళ్ళకి, అది రజోగుణానికి సంబంధించిన గొడవ. అది ఏంటది, రజోగుణానికి సంబంధించిన భక్తులు మనకి రజోగుణం ద్వారా వెళ్ళకూడదు. అది పీఠాధిపతి అలా ఇంటింటికి తిరిగితే వాళ్ళు కొంత ఇల్లు కొన్ని ఇల్లు తిరిగాక వాళ్ళు బుద్ధి చెప్పారు వాళ్ళు ఏమని, ఏమంటే మీ చేసి పీఠాధిపతి ఏంటి, మీరు పైగా ఈ ఇళ్లకొచ్చి ఓట్లాడటం ఏంటనే ఇంట్లో చాలా మంది ఇళ్ళకెళ్తే తిడిచేప్పుడు మానేశాడు, భక్తులు చే తిట్లు తిని మానేశాడు. చివరికి పీఠాధిపతి క్యాన్వాస్ ఏంటి, చివరికి ఓడిపోయింది ఈ పీఠాధిపతి. ఏ పార్టీ దగ్గర క్యాన్వాస్ చేసి ఆ పార్టీ శుభ్రంగా పచ్చడి కింద ఓడిపోయింది. మరి ఆ ఈశ్వరుని ఏమో మన చేతులు ప్రజలందరూ ప్రజల్లో దేవుడు ఉన్నాడు. ఏమో ఆడు ఎటు ఎటు ఆ ప్రవాహం ఎటు వస్తుంది. ఈ పీఠాధిపతి గౌరవం పోగొట్టుకున్నాడు, చివరికి ఓడిపోయాడు. మన ఆడు ఎలక్షన్లో నిలబెట్టడం కాదు, ఇంకోళ్ళ తరఫున ప్రచారం చేయడం ఇది ప్రారంభం. అంటే ఇప్పుడు ఏంటి, ఆ కాంగ్రెస్ తరఫున నిలబడినాడు మీద ఇంకేదో రాగం ఉంది. ఇక్కడే మీకు అందుకు చెప్తున్నాను, ఆ రాగం విడిచిపెట్టలేక ఈయన కూడా క్యాన్వాస్కి వెళ్ళిపోయాడు. అంటే మనిషి రాగద్వేషాలు విడిచిపెట్టడం చాలా కష్టం మీరు అనుకున్నాను తేలిక కాదు. ఆత్మజ్ఞానం అంటే చెప్పి ఈ రాగద్వేషాల నుంచి బయటికి రావటం కూడా చాలా కష్టం. ఇష్టాల నుంచి బయటికి రావటం చాలా కష్టం. ఏమక్కడ మీకు నలుగురు అమ్మాయిలు ఉన్నారనుకోండి, నలుగురు అమ్మాయిల మీద మీకు తెలియకుండా ఒక అమ్మాయి మీద ఇష్టం వచ్చేస్తుంది. ఆ మనస్సును అలా పరిశుద్ధంగా ఉంచుకోవడం చాలా కష్టం. ఇంకేదో పరిశుద్ధంగా ఉన్న మనస్సే కానీ ఆ పరిశుద్ధంగా ఉన్న మనస్సు తర్వాత మన శరీరం ఇప్పుడు తమో గుణంగా ఉన్నా రజోగుణంగా ఉన్నా ఆ శరీరం చచ్చిపోయే టైం వచ్చేస్తుంది కదా, మనకు శరీరం ఏదో రోజు చనిపోతుంది కదా, ఆ రోజుకి సత్వగుణం ఫుల్గా ఉండాలి మనకు. ఆ చనిపోయే రోజు ఏదో రోజు వచ్చేస్తుంది మనకు, అది ఇప్పుడే చెప్పడం మనకి నోటీస్ ఇవ్వకుండా వచ్చేస్తుంది. కానీ ఆ సత్వగుణం ఫుల్గా ఉండాలి ఆ రోజుకి. ఆ రోజుకి సత్వగుణం కనుక ఫుల్గా ఉంటే ఉత్తమ జన్మ వస్తుంది, మీకు అర్థమవుతుంది. తర్వాత మనుషుడి జన్మలో భగవంతుకి వెళ్ళి దారి చూపిస్తుంది అది. కానీ మనం అందరం రజోగుణం ఉన్నప్పుడు చచ్చిపోతాం, అయితే తమోగుణం ఉన్నప్పుడు చచ్చిపోతాం, సత్వగుణంలో ఉండగా చావం. అది ఉంటే కదా అసలు రావటానికి, కొంత అలవాటు చేసి ఉంటే అది వస్తుంది. ఎప్పుడు ప్రాణం పోయేటప్పుడు అది, ఇప్పటి నుంచి చచ్చిపోయినప్పుడు రమ్మంటే వస్తుంది. ఇప్పటి నుంచి సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుంచి కూడా సత్వగుణాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఆ రజోగుణాన్ని నెమ్మదిగా మచ్చి చేయాలి. దాని ఉద్రేకం రామకృష్ణ పరమహంస గారు ఎవడైనా మీకు దగ్గర తాగుబోతుడు వచ్చాడనుకోండి, ఎవడైనా నువ్వెంత బాబు బాగున్నావా ఏంటని అడగ ఆయన కొంచెం బుజ్జగించండి. బుజ్జగిస్తే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, మీరు తిడితాడు ఇంకా పత్తి ఇచ్చేస్తాడు, మీకు అర్థం లేదు పట్టు కొట్టేస్తాడు. తాగుబోతోడికి ఏం తెలియదు కదా, ఈ రజోగుణం తమోగుణం తాగుబోతోడు అంటున్నాడు. జాగ్రత్తగా మధ్యతోడు విరోధం పెట్టుకోకుండా మచ్చికి చేసి తప్పించాడు అని చెప్పాడు. తాగుబోతోడితో చాలా ప్రమాదం, ఒకసారి కొట్టేస్తారు చంపేస్తారు అండి. ఆయన చేతిలో ఏదైనా కర్ర ఉంటే మనం కొట్టేస్తారు, ఇంట్లో ఉండే కొట్టేస్తారు. అంటే తాగేసినప్పుడు బుర్ర సరిగ్గా పని చేయదు, మీకు అర్థమవుతుంది. అది ఎవరిని తిడుతున్నావో తెలియదు, ఎవరిని కొట్టేస్తున్నావో ఆడికి తెలియదు. ఆడికి ఆ మొత్తం నుంచి చెప్పి అలా ఉంటారు, ఇంట్లో వాళ్ళు పట్టి కొట్టేస్తారు. మీకు అర్థమవుతుంది, వాళ్ళు డబ్బు అడుగుతూ ఉంటారు, మీరు డబ్బు ఇవ్వకపోతే కొట్టేస్తారు. ఆ సారాకి డబ్బు అడుగుతూ ఉంటారు, మీరు ఇవ్వకపోతే పట్టి కొట్టేస్తా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ వీళ్ళందరూ తాగుబోతాడు అంటే వీళ్ళు ఎవరు రజోగుణం తమ్మగుణం, మీరు ఆయన రెచ్చగొట్టకండి. తాగుబోతాడు ఎవడన్నా వచ్చానుకోండి, మీ జరిగే అబ్బాయి బాగున్నావా, ఆ నాన్నగారు బాగున్నారా, మీరు బాగున్నారు ఏంటి ఏం చేస్తావు, ఈ మధ్యన కనపడతలేదు, అయ్యో పాపం దగ్గర కూర్చో ఎలా ఉన్నావు అని అలాగే ఆయనకి ఏదైనా మచ్చికి మాటలు చెప్తే ఉద్యోగ పడకుండా పోతాడు. మీరు రెచ్చకు మీరు ఓడి తిరిగితే ఏంటి తాగుడు ఏంటి గొడవ ఏంటి, నువ్వు ఓడి తిరిగితే ఇంక పచ్చి ఇచ్చే పోతాడు, కర్ర ఉంటే కొట్టేసి వెళ్ళిపోతాడు. ఈ రెండు తాగుబోతాడు, రజోగుణం తాగుబోడు తమో తాగుబోతాడు రా, వాళ్ళతో మీరు ఎక్కడ పడగలరు, నెమ్మదిగా మచ్చికి చేసి వదిలించుకుని వాళ్ళు రచ్చ కూడా చేరించిపోతా ఉంటాడు. తాగుబోతు జనం అని చెప్పాడు, రజోగుణం తమగుడు తాగుబోతాడు మనం రచ్చకూడదు. ఏదో అబ్బాయి బాగున్నాయో ఎవరు అలా అంత కూర్చుంటే మన దగ్గర కూర్చుంటే నెమ్మది వెళ్ళిపోతాడు. మనం తిట్టామనుకోండి ఇదేంటే తిట్టేస్తాడు, మనం తిరిగి కొట్టేస్తాడు కూడా. ఈ రెండు తాగుపోయించాను, ఏది రజోగుణం తప్పకూడదు. ఆటితో జాగ్రత్తగా ఉండండి, వాడు బుద్ధగించి ఏదో తిరిగి చేతులుగా ఆటలోని తప్పుకొని కానీ వాటిని రెచ్చగొట్టకండి. రెచ్చగొట్టే సత్వగుణం నీ దగ్గర రానివ్వదు, రానివ్వదు సత్వగుణం రానివ్వు. ఏంటి పుస్తకం తీయటలేదు, అది ఎక్కడికెక్కడికే తిరుగుతున్నాం మనం, వాండరింగ్ లో ఉన్నాం. మీరు ఎక్కడో దాటేందుకు ఆత్మజ్ఞానం అంటున్నారు కదా, ఈ రెండు చూడండి, ఇష్టాలు ఇష్టాలు లేకుండా మీ మనసుని బంగారం చేయడం ఎంత కష్టం మీకు తెలుస్తుంది. అంటే మనం ప్రాక్టికల్ గా లేని కాబట్టి అందులో దీచని కానీ లోతు తెలియదు, అలా ఆచరిస్తే తెలుస్తుంది అందులో ఎంత లోతు ఉంది ఎంత కష్టం ఉంది. అంచే వారిని ఆచరిస్తే వచ్చాయండి, చదువుతాం వచ్చాక చదువుతాం పది పేజీలు ఏదో ఒక పారాగ్రాఫ్ అనేది చదువుతాం. అక్కడికి అడుగుతున్నాం, మా బుజ్జి ఏమంటున్నాయంటే పుస్తకం ఇంకో 10 నిమిషాలు చదివి మానేటప్పుడే గంట 20 నిమిషాలు అయిపోయింది, మీరు ప్రారంభించి పుస్తకం ముట్టుకుని 10 నిమిషాలు చెప్పి మానేటప్పుడు పుస్తకం ముట్టుకోవాలి కదా చేతిలో ఉన్నప్పుడు. భగవాన్ ఏమంటున్నారంటే చనిపోయే వరకు ప్రశ్న ఏంటి, చనిపోయే వరకు ప్రారంభ కర్మ ఉంటుందంటారు, దేహం ఉండగానే దాన్ని తప్పించుకోగలవాణి. అంటే ప్రారంభం అంటే మూడు రకాల కర్మలు, సంచితం, ఆగామి, ప్రారంభం. అంటే మన ఇంట్లో డబ్బాలో ఉన్న బియ్యమేమో ప్రారంభం, రాబోయే పంట ఆగామి, గాజులో ఉన్న ధాన్యం సంచితం. ఇప్పుడు మీరు ఏదైనా మంచి కర్మ చేసినా చెడ్డ కర్మ చేసినా వెంటనే ఫలితం వచ్చేది. ఆ ఫలితం ఏ జన్మలో రావాలి, ఎక్కడ రావాలి, ఎప్పుడు ఇవ్వాలి, అది వాడు ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. ఎవరు నిర్ణయిస్తాడు? మీరు ఏదైనా చెడ్డ పని చేశారనుకోండి, ఇప్పుడే వచ్చేది గంటలో ఫలితం. లేదా మంచి పని చేశారనుకోండి, ఇప్పుడే వచ్చేది. నువ్వు రాబోయే జన్మలో రావచ్చు, 100 జన్మల తర్వాత కూడా రావచ్చు, చెప్పలేదు. ఆ నిర్ణయాధికారం ఈశ్వరుడు, నిర్ణయాధికారం ఈశ్వరుడు. అంచేత ఆ కర్మ ఎప్పుడు ఆపరేట్ చెయ్యాలి, సింగరతనంగా ఉండడు ఇస్తాడు, పిచ్చోడేం కాదు. ఈనాటి బ్యాడ్ మ్యాన్, ఈనాటి నాట్ మ్యాన్, పిచ్చోడేం కాదు వాడు. సరిగ్గా మీకు ఎప్పుడు మీరు ఒక 80 ఏళ్ళు బతుకుతారనుకోండు, బతకపోయినా అనుకుందాం. ఇప్పుడు ఏం చేశామని చెప్పాడు కదా, లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, తొందరగా చచ్చిపోవాలని అనుకోవద్దాను. మీకు ఎంత అయితే ఆయుర్దాం ఉందో అంతవరకు బతకండి, కంగారు పడి చచ్చిపోదాం చచ్చిపోదాం అనుకోవద్దాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ వెరీ చార్మింగ్. ఎప్పుడు చచ్చిపోదామని కనిపెట్టుకోండి, ఎప్పుడు వాళ్ళ కాటలోకి వెళ్ళిపోదాం అలా కనిపెట్టుకోండి. ఇప్పుడు కర్మ ఎప్పుడు మీకు, ఇప్పుడు మీకు ఏదైనా అనుభవం కావాలనుకోండి, ఇప్పుడు వేళ ఇవ్వడం, ఆ అనుభవం కూడా ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు. ఎవడు అప్పుడు అది ఆపరేట్ చేస్తాడు మీకు అనుభవం. ఎలాగ లోపల మిమ్మల్ని యంత్రం తిప్పాలో అది తిప్పప్పుడు ఆపరేట్ చేస్తాడు. ఇదప్పుడు కంగారు పడినకు అనుభవం వచ్చేస్తే బాగుండు, అనుభవిస్తే రాని. ఇప్పుడు ఆ టైం రావాలి. మీకు అర్థం అవుతుంది, ఇప్పుడు వర్షం కొలవాలి, వర్షం కొలవాలి అనుకుంటే కురుస్తున్నాయి రాదు. ఇప్పుడు 10 నిమిషాలు వర్షం కురిసేయాలంటే రాదు. అది ఎప్పుడు రావాలో, ఎప్పుడు ఆగాలో, అది ఎప్పుడు ఎగిపోతుంది, ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది. కానీ మన ఇష్టం కాదు. ఒక 5 నిమిషాలు ముందు చనిపోలేము, 5 నిమిషాలు ఆలస్యంగా చనిపోలేము. మనం అందరం పరాధీనులు, పరతంత్రులు. ఆయన ఆడిస్తాంటే ఆడుతున్నాం అంతే, ఆడి మనం స్వతంత్రంగా ఆడుతున్నాం అనుకుంటున్నాం. ఇదో దుర్బుద్ధి కారణం, దురాలోచన కారణం. ఆయన ఎలా బర్బయిస్తే ఎలాగ మనం బొమ్మలము, ఆయన ఆడిస్తున్నాడు మనం ఆడుతున్నాం, ఆయన పలికిస్తున్నాడు మనం పలుకుతున్నాం. కానీ మనం స్వతంత్రులు అనుకుంటున్నాం తెలియించడం వల్ల. మనం ఎవరు స్వతంత్రం కాదు, పుట్టడానికి స్వతంత్రం కాదు, చచ్చిపోవడానికి స్వతంత్రం కాదు, పెళ్లిళ్ళకి స్వతంత్రం కాదు, దేనికి స్వతంత్రం కాదు. ఈశ్వరుడు ఆ శరీరాలనే యంత్రాలని అధిష్ఠించి ఆ శరీర వాళ్ళ దేహం యొక్క ప్రారంభానుసారం వాళ్ళని ఆడిస్తున్నాడన్నాడు గీత. మళ్ళీ ఆయన దొంగ, ఆయనే ఇస్తాడు, నేనేం చెప్పకుండా మిమ్మల్ని ఒకడు ఆడిస్తున్నాడు అన్నాడు. ఆడు దొంగ అది తప్పుకుంటున్నాడు. నేను మీ అందరూ మీ శరీరాన్ని యంత్రాలు తిప్పినట్టు తిప్పుతున్నానని ఆయన చెప్పకుండా ఈశ్వరుడు ఒకటే తిప్పింది, ఆయనే ఈశ్వరుడు అని చెప్పండి. ఈశ్వరుడు ఒకడున్నాడు, వాడు హృదయంలో మీ హృదయాల్లో అధిష్ఠించున్నాడు, మీ హృదయాల్లో అధిష్ఠించున్నాడు. మీ దేహాల్ని యంత్రాలు తిప్పినట్టు ఆ ప్రార్థాన్ని బట్టి తిప్పుతున్నాడు. మీకు ఎప్పుడు ఏ అనుభవం తీసుకురావాలో ఆ టైంలో మీకు, ఇప్పుడు మీకు 50 ఏళ్ళు అనుకోండి, 75 సంవత్సరంలో మీకు ఏ అనుభవం తీసుకు అప్పుడే తీసుకొస్తాడు. మీరు కంగారు పడి వాడు తీసుకొచ్చేటోడు, వాడికి కాదని మనం ఏమి చేయలేం. మనం ఉరికే బొమ్మలు, ఆడటానికి పనికి వస్తాం కానీ ఆడించడానికి పనికిరావు. ఆయన ఆడించేవాడు మనం ఆడేవాళ్ళం, నీకు అర్థమవుతుంది. పలికించేవాడు మనం పలికేవాళ్ళం. ఆయన కూర్చోమంటారు కూర్చోవాళ్ళు, నుంచోమంటారు నుంచోవాళ్ళు. ఏ రోజున ముక్కులో గాలి బయటకు లాగేస్తాడో తెలియదు. మనం ఎందుకు పనికిరావు, మనం ఏదో అహంకారం వల్ల చాలా చాలా గొప్పవాళ్ళు అని అనుకుంటున్నాం. అలా అనుకోవటం కూడా అమాయకత్వం. మనం మంచివాళ్ళు, అమాయకత్వం ఎక్కువ ఉంది మనకి. అమాయకత్వం ఎలా తయారయ్యాం మనం అందరూ. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, అందరూ అమాయకులు కాదు, కొంతమంది గట్టికారులు ఉంటారు, కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఒక నటుడు దేవుడు అన్నట్టు నీకు ఏదైనా కోరి, అది చాలా తెలివైన అడుగుతుంది. దేవుడు అన్నట్టు నీకు ఏదైనా కోరిక ఇస్తా అని అడుగుతుంది. ఎవరైనా ఒక భక్తుడు అండి, ఆడికి మామూలుగా తెలివైన అడిగిన అమాయకుడు కాదండి. ఆడన్నాడటండి, మా మనవడు మా ముని మనవడు బంగారపు కంచంలో అన్నం తింటా అంటే నాకు చూడాలింది అన్నాడట. ఈశ్వరుడు కూడా రెమ్మ చిరిగిపోయిందట. అంత ఈశ్వరుడు కూడా నా ముని మనవడు బంగారపు కంచంలో అన్నం తింటా అంటే నాకు చూడాలింది అన్నాడు. అంటే అర్థం ఏంటండి, ఆడి ముని మనవడు పుట్టేవాడికి ఇటు ఉండాలి, బంగారపు కంచాలు ఎవరికి బాగా సంపద ఉన్నాడు, బాగా డబ్బు ఉండాలి, ఐశ్వర్యంతో మా కుటుంబం అందరూ మా ముని మనవడు కూడా తొరచగాలి, అందరూ బంగారపు కంచాలు అంటే ఇడికి ఎన్నుకోలేడు, ఇక్కడ ఇడికి ఆయుర్దాలు ఉండాలండి, ఆడి కుటుంబం ముని మనవడి దాకా సంపద ఉండాలండి, బంగారపు కంచం ఉండాలండి, ఆడి ముని మనవడు పుట్టేవాడికి ఇటు బతికి ఉండాలి, మామూలుగా బతకడం ఐశ్వర్యంతో బతికి ఉండాలి, ఒకే దెబ్బచ్చాడు మూడు కోరికలు కోరికాడు, ఈశ్వరుడు కూడా రెమ్మ చేయగలదా అన్నాడు. అంత గట్టిగాడు ఉంటారట కొంతమంది. ఈశ్వరుడు కూడా రెమ్మ తిరిగిందట, ఒక కోరిక చోటు మూడు వచ్చేసాడు. ఇది ఆయుర్దాయం పెరిగిపోవాలండి, సంపద తక్కకూడదు, ఇది మనవలతో ఏమో వంశం ఆకూడదు, ముని మనవల దాకా అలా కంటిన్యూ అయిపోవాలి ఇలా చెప్పేశాడు. అంత గట్టికారులు ఉంటారు లోకంలో రామకృష్ణుడు చెప్పాడు, అంత గట్టికారులు ఉంటారు. ఇందుకే ఏమిటంటే ఈ కర్మ ప్రారంభ కర్మ అనుభవించే తీరాలి కదా అంటున్నాడు, అనుభవించే తీరాలి కదా, ప్రారంభ కర్మ అనుభవించే తీరాలి కదా అంటుంది. ఇదే మనం చెప్పాను కదండి, దిస్ రాస్కర్ హ్యాస్ ఫౌండ్ రామకృష్ణుడు. మంచి వాళ్ళకి నాలో ఉన్న జ్ఞానం తెలిసిన పర్లేదు, దుర్మార్గులకు తెలిసిపోతున్నాను. బుద్ధిమంతుడికి సబృదైన వాడికి నాలో ఉన్న జ్ఞానం తెలిసిన పర్లేదు, ఎందుకు పనికిరాని దుర్మార్గుడు దృష్టికి కూడా నాలో ఉన్న జ్ఞానం తెలిసిపోతుంది. అంటే వాడు వచ్చాడు, వాడికి కంఠం క్యాన్సర్ వచ్చింది రామకృష్ణుడికి, ఇంకో 10 రోజులకి ఆడు చనిపోతాడు అన్నాడు. దుర్మార్గుడైనా ఏమన్నా గురువు గారు బాగున్నారా అన్నాడు. సరదాగా అడిగినా వేళాకోళం కలిశాడు కదా. అంటే గురువు గారు బాగున్నారంటే వాడేమన్నాడంటే రామకృష్ణుడు ఏమన్నాడంటే చాలా బాధపడిపోతున్నాను, వాడి పేరు చెప్పి అది రాసుకెళ్ళే వాడు, అది చాలా బాధ చేయాలి, చాలా బాధపడిపోతున్నాడు, చాలా ఎక్కువ బాధ వచ్చేస్తుంది, ఈ గ్యాన్స్ భరించలేకపోతున్నాను, బాధ భరించలేకపోతున్నాను అని చెప్తాడు అని చెప్తాడు. బాధ భరించలేదని చెప్తే వాడంటాడు, ఏమంటే మీ ముఖం ఆనందంగా ఉంది, కళ్ళు ఆనందంగా ఉంది, మీ నోటితో చెప్పి కౌలు నేను బాధ భరించలేకపోతున్నాను అంటున్నారు, మీ బాధ మీ కళ్ళల్లో కనపడటం లేదు, ముఖంలో కనపడటం, ఇదేం బాధ అండి, ఈ రకమైన బాధ ఉంటుంది. ఆ దిస్ రాష్ట్ర బాగుంది, ఇంత దుర్మార్గుడు కూడా నన్ను పట్టేసాడు వల్ల అని ఎవరో పట్టలేదు, మంచివాడు పట్టుకున్నా పర్లేదు, దుర్మార్గులు కూడా పట్టేస్తున్నారు, దిస్ రాష్ట్ర బాగుంది. బుద్ధిమంతుడికి తెలిసినా పర్లేదు, నాలో ఉన్న జ్ఞానం దృష్టిని కూడా అందిపోతుంది. మరి వర్షం కురిసినప్పుడు మంచి వాళ్ళ ఇళ్ళలో కురిసి చెడ్డవాళ్ళ ఇళ్ళు ఆగిపోతుంది. మరి వర్షం కురిస్తారనుకోని బుద్ధిమంతుడి ఇళ్ళలో ఇంటి మీద కురిసి బుద్ధిమంతుడు కాని వాళ్ళ ఇళ్ళలో అలాగే వాళ్ళు వర్షాన్ని మాట్లా దిస్ రాస్కర్ అలసాస్పాండి, అది కనిపెట్టడం సంతోషం ఉరికి పైకి ఎలా అంటున్నాడు, దిస్ రాస్కర్ అలసాస్పాండి. మంచి వాళ్ళకి తెలిసినా పర్లేదు, దుర్మార్గులు కూడా అందిపోతుంది అంటే ఈ జ్ఞానం. చెడ్డవాళ్ళు ఇంటి మీద వర్షం కొరటం ఆగిపోతున్నా, మరి అంటే దేహ ప్రారంభం అనుభవించాలి కదా, అది బతికున్నంతకాలం ప్రారంభాన్ని తప్పించడం కదా శరీరం ఉందని చెప్పు అని ఎవరో ప్రశ్న అడుగుతున్నారు భగవాన్. భగవాన్ ఏమంటున్నారంటే ఇది దేహముకి అది ఈ అహంకారం దేహము కాదు ఆత్మ కాదు, ఎంతసేపు భగవాన్ ఈ నేను పట్టుకుంటాడు, ఇంకా ఎటుతో లేచిన ఇంకా ముద్దు ముచ్చరడి ఆ నేను అంటాడు. నేను ఇప్పుడు నేను అంటాను కదండి, భగవాన్ అంటున్నారా నేనేమో జడం కాదు చైతన్యం కాదు, జడశక్తి కాదు చైతన్య శక్తి కాదు, ఇదేమో మామూలుగా ఈ మధ్యలో వచ్చి పట్టుకుంది, ఇది మనం ఎప్పుడు వచ్చిందో తెలియదు, పోగొట్టుకోవాలంటే పోవటలేదు, అది ఎప్పుడు వచ్చి మనం మీద పడిందో తెలియదు, పోగొట్టుకుందామంటే పోవటం లేదు, తేలిగ్గా పోవటం లేదు, ఆ గుమ్మాన్ని కొడితే ఈ గుమ్మాన్ని వస్తుంది, ఈ గుమ్మాన్ని కొడితే ఆ గుమ్మాన్ని వస్తుంది. ఇది రామకృష్ణ పరమహంస అన్నారు, అహంకారం పెంపుడు కుక్కలాడు అన్నాడు. రామకృష్ణ పరమహంస గారు కథలు చెప్పడం సరదా అండి, దీనికి సబ్జెక్ట్ అండి, భగవాన్ ఏం చెప్పి సబ్జెక్ట్ ఇచ్చి పెట్టడం అని సరదా కథలు కూడా మంచి మంచి కథలు చెప్తా ఉంటారు. అది పెంపుడు కుక్క అయ్యా, ఏది ఈ దొంగ నేను పెంపుడు కుక్క, చాలా మంది ఇళ్లలో కుక్కలు పెంచుకుంటారు, పెంచుకున్నప్పుడు దానికి ఏదో చేపలు పెడతారు, మాంసం పెడతారు, ఇంటికా ఏదైనా తినేదండి పెడతారు, పెరి అన్నం పెడతారు, అన్ని ఆ ఇంట్లో వాళ్ళు తినేది పెడతారు, అది వచ్చి మనకు పెంచిన వాళ్ళ మీదకి వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది, తన ఈ బుగ్గలు నాగుతుంది, ఆడు యజమానులు బొగ్గలు నాటుతుంది, మామూలుగా యజమాని రెండు రోజులు కన్నపడిపోతే ఏడుస్తాయి. అయ్యి ఈ నేను కూడా పెంపుడు కుక్క అంటయ్యా, వాడు ఏం చేశాడుంది ఈ పెంపుడు కుక్క, ఏది వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది, ఎక్కడ దీన్ని అలవాటు, ఇది అలవాటు పోవాలని మామూలుగా అది అలవాటు అనుకున్నాడు. మన అహంకారం విడిచిపెట్టి ఎలా విడిచిపెట్టాలని అనుకుంటున్నాము, దానివల్ల అరిష్టాలు తెలిసాక దాన్ని ఎలా అయితే పోగొట్టుకోవాలనుకుంటున్నాము. ఆ యజమాని అనుకున్నట్టుంది అన్నం తింటే పనులు వచ్చి మీద పడిపోతుంది, ముద్దెట్టుకుంటుంది, ఇదేంటి ఈ కుక్క పని ఎలా ఉంది అంటే వదిలి ఈ కుక్క అలవాటు పోగొట్టుకోవాలనుకున్నాడు. అది వచ్చి ముద్దు పెట్టుకుంటే ఇలా జంటేసి కూడా ఎవరండి యజమాని, మళ్ళీ వచ్చేది అట్ని, తర్వాత ఏమో ఊళ్ళో కూర్చునేది అట్ని, ఇలా జంటేసి కూడా మళ్ళీ వచ్చేది అట్ని, ఇలాగా తర్వాత ఏమో ఎక్కువ అలవాటుకు వస్తే కర్ర ఇచ్చుకుని దెబ్బ కొట్టేవాడు ఎవరండి. ఇలాగ 6 నెలలు సాధన చేస్తే ఈయన దగ్గరికి రావటం మానేసింది అట్ని ఆ కుక్క. ఆ పెంపుడి కుక్కకి ఎంత శక్తి ఉన్నప్పుడు నీ అహంకారం కూడా పెంపుడి కుక్క రాలేడు రానికి. నువ్వు అలవాటు చేసుకున్నావు ఆ కుక్కనే, ఆ కుక్కనే నువ్వు అలవాటు చేసుకున్నావు. ఇలా ఎదిరించాలంటే ఎదిరించడం లేదు. ఆ యజమాని ఆ కుక్కను ఎదిరించుకోవడానికి సంవత్సరం సాధన చేసేవాడు, నువ్వు ఇంకెన్ని జన్మలు చెయ్యాలా అన్నాడు. అది మామూలుగా బయటకు కనిపిస్తుంది కుక్క, ఇది బయటకు కనిపించేది కాదు, లేదంటే ఉంది. ఏ కుక్క బయటకు కనిపిస్తుంది, అహంకారం కనిపించేది కాదు, పోను లేదనుకుంటే ఉంది, మనకు తెలుస్తూ ఉంటుంది. ఎవడ అహంకారం వాడికి తెలుస్తా ఉంటుంది, మీకు ఎప్పుడైనా గర్వం వస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది, తెలియదని మీకు. మీకు ఎప్పుడైనా గర్వం వస్తుంది అనుకోండి, అది మీకు లోపల తెలిసిపోతామని, గర్వం వస్తామని తెలిసిపోతూ ఉంటుంది అది. అందుకని మీకు జ్వరం వస్తే తెలుస్తుంది కదండి, అలాగే మీకు ఎప్పుడైనా గర్వం వచ్చే మీకు తెలియ అహంకారం వస్తుందని మీకు వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది. మీరు ఎవరైనా దీనికి మళ్ళీ భగవద్గీత చదవక్కర్లే కానీ, మీరు అది వచ్చినప్పుడు మీరు పొగరబోతాను ఎప్పుడైనా వస్తూ ఉంటుంది అనుకోండి, అది మీకు వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నా ఏంటండి, అహంకారం ఆత్మ కాదు దేహం కాదు, మధ్యలో వచ్చింది, ఎప్పుడు వచ్చిందో తెలియటం లేదు. నువ్వు బయటికి పొమ్మంటది పోవటం లేదు, బయటికి పొమ్మంటది పోవటం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో, అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ దాన్ని తోరేయాలి, నీకు అర్థమవుతుందా? అది ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. అది భౌతికమైన హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. దేవుడు ఉండే హృదయం, అక్కడ దేవుడు ఉండే హృదయం. ఈ నేననే తలంపు అక్కడి నుంచి వస్తుంది. అంటే నేననేది నిజం కాదు, ఒక తలంపు, ఒక భావన, ఒక అభిప్రాయం, ఒక అలవాటు. అది నిజం కాదు, అది ఒక నోషన్, మోషన్ కాదు, అది ఒక నోషన్, ఒక అభిప్రాయం అంతే. అందుకని అది నిజం కాదు, అది ఒక తలంపు. నేనేది మనం నిజం అనుకోవటం, నిజం కాకపోయినా మనం నిజం అనుకోవటం వల్ల నిజమైంది అంతే. అంతేకాదు నువ్వు నిజం అనుకున్నప్పుడు కూడా అబద్ధమే. తర్వాత ఇంకోటి హర్ట్ చేస్తా అంటాను, మిమ్మల్ని ఎవరైనా పొగిడితే మిమ్మల్ని అది సంతోషిస్తాను. ఎవరైనా తిడితే ఎవరైనా తిడితే ఏడుస్తుంది. ఏమక్కర్లేదు, మీ అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టింది అనుకోని ఫోన్లో ఏడుస్తారు, మీకు అర్థమవుతుంది. మీ అమ్మాయి మిమ్మల్ని పొగిడింది అనుకోండి, ఏం సంతోషిస్తారు? ఈ దొంగ నేను, మీకు అర్థమవుతుంది. దిస్ రాస్కల్ హస్ ఫౌండ్ మీ అన్నప్పుడు ఏమన్నా తెలుసు అండి, మీరు అలా అన్నా నేనేమో అనుకోవటం లేదు, నథింగ్ గాడ్స్ మీ ఏది నన్ను గాయించలేదు అన్నాడు. మీ అనుగ్రహం వల్ల నాకు ఆ శక్తి వచ్చేసింది అన్నాడు. దిస్ రాస్కల్ హస్ ఫౌండ్ మీ అంటే ఆడన్నాడు నా ధర్మార్గుడు. మీరు నన్ను మీరు అలా అన్నారు నాకు ధర్మార్గుడు అని నాకేం బాధ కలగటం లేదు, ఈ బాధ కలిగే నేను మీ దయవల్ ఇదివరకు పోయింది రండి అన్నాడు. నథింగ్ హర్ట్స్ మీ, ఏం వండర్ఫుల్ డైలాగ్స్ అండి, నథింగ్ హర్ట్స్ మీ, నన్ను ఏది గాయం, నన్ను దుర్మార్గుడు అని మీరు అన్నా నన్ను ఏం గాయపరచదు. లోపల గాయపడేవాడు లేడు, ఇది గానవే. వాడు వెళ్ళిపోయిన తర్వాత, దేహభావన ఉన్నది ఇంకా ఆత్మభావన వచ్చేస్తుంది, శరీర భావన ఉన్నది, శవభావన ఉన్నది, బ్రహ్మభావన వచ్చేస్తుంది. మీ మాటలు ఏమిటి అన్నాడు రామకృష్ణున్నాడు. ఎవడైతే మీ మాటలకు అట్టవుతున్నాడు ఆడు వెళ్ళిపోయాడు, ఆడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మీ మాటలు కఠినంగానే మాట్లాడుతున్నాడు. ఎవడైతే లోపల నుండి గాయపడుతున్నాడు వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత బాడీ కాన్షియస్నెస్ ఉండదు, అంటే దేహభావన ఉండదు, ఆత్మభావన వచ్చేస్తుంది, ఇంకా శవభావన ఉండదు, బ్రహ్మభావన వచ్చేస్తుంది. బ్రహ్మభావంలో ఉన్న వాడికి మీ మాటలు ఏంటి అది లెక్క పట్టింపు అన్నాడు. నథింగ్ హర్ట్స్ మీ అన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ బాడీ దేహభావన ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో వాడికి బ్రహ్మభావన వెంటనే వచ్చేస్తుంది, సూర్యుడు ఉదయించిన వెంటనే వెలుగు వచ్చేస్తుంది. నథింగ్ హర్ట్స్ మీ, వాడు రామకృష్ణుని కంటే వాడు దుర్మార్గుడైనా అద్భుతంగా చెప్పాడు. నథింగ్ హర్ట్స్ మీ, నన్నేమి గాయపరచడం లేదు, మీరు అన్న మాటలు గాయపడేవాడు ఇక్కడ లేడు, ఇది గానేవే. అది ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాడు బాడీ కాన్షియస్నెస్ కూడా ఉండదు ఇంకా, అంటే దేహముడైన తలంపు కూడా ఉండదు ఆ దుర్మార్గుడు బయటకు వెళ్ళిపోయినప్పుడు. ఏమంటే మధ్యలో వచ్చినది అది ఎంతసేపు దానికి రూపం లేదు, ఏదో రూపాన్ని పట్టుకుంటా ఉంటుంది. చచ్చిపోయే వరకు ఏదో రూపాన్ని పట్టుకుంటుంది, కొంతకాలం కూతురు రూపం, కొంతమంది అల్లుడి రూపం, కొంతమంది ఏమో మనవల రూపం, ఏదో ఏదో రూపాన్ని పట్టుకుని ఏదో రూపాన్ని పట్టుకుని చచ్చిపోయినప్పుడు ఏడుస్తూ చచ్చిపోతుంది. దానికి రూపం లేదు, అది దెయ్యం, అది రూపాలను పట్టుకుంటూ ఉంటుంది. చచ్చిపోయినప్పుడు కూడా దేవుడి రూపం అక్కర్లేదు, దానికి ఏదో భౌతికమైన రూపాలను పట్టుకుని ఏడుస్తూ చచ్చిపోతున్నాయా. దానికి రూపం లేదు, కానీ రూపాలను పట్టుకుంటుంది, నామాలను పట్టుకుంటుంది. మీకు అర్థమవుతుంది, ఈ అహంకారం ఉందని చెప్పి ఈ రూపాలు నామాలు అహంకార రహిత స్థితిలో నేమ్లెస్, ఫారంలెస్, వరల్డ్లెస్, గాడ్లెస్, అది ఇట్ ఈస్ టు బి రియల్ లైఫ్. నోటితో చెప్పేది కాదు, నోటితో చెప్పేది కాదు, సైగలు చేసి చెప్పేది కాదు, ఇలా ఆశీర్వదించినట్టు చెప్పేది కాదు. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే బయటకు పోయాడో ఎవడో ఆ దేహభావన, ఎప్పుడైతే దేహము నేననే భావన ఎప్పుడైతే బయటికి పోయిందో, వాడికి అక్కడ నామరూపాలు లేవు. రూపం ఏ రూపం అనేది బంధించదు, ఏ నామం బంధించదు. ఆ జన్మ, ఆ కర్మ, వాడి ఆ ప్రారంభం కూడా వాడిని బంధించదు. రామకృష్ణ పరమహంస గారికి దేహ ప్రారంభాన్ని బట్టే పుట్టకురిపి వచ్చింది రావటం. కానీ ఆనంద ప్రవాహంలో, ఆనంద ప్రవాహానికి అడ్డు తగలటం లేదు ఆ ప్రారంభం. అంటే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, ప్రశ్న ఏంటంటే దేహం ఉన్నాయని చెప్పు ప్రారంభం అనిపించాలి కదా. అంటే ఈయన ఏమంటున్నాడంటే, ప్రారంభం అనిపించేది ఎవడని, ప్రారంభం మనస్సు అనిపిస్తుంది అంతే కదా. ప్రారంభం ఎవరు అనిపిస్తారు, మనస్సు అనిపిస్తుంది అంతే కదా. మనస్సు అనిపిస్తుంది, అనిపించే మనస్సు చిరిగిపోయినప్పుడు, అనిపించే మనస్సు చిరిగిపోయినప్పుడు, అనిపించే మనస్సు కాలిబూడిదైనప్పుడు ప్రారంభం అక్కడ ఉందన్నాడు. నో, జీవితం పొడిగినా ఉన్న జీవితం ఉన్నంత కాలం అనిపించక్కర్లేదు. ఒకవేళ దేహానికి ఆ రోగం రావాల్సి ఉంటే వస్తుంది, కానీ ఈ రోగం నన్ను పట్టుకుందని బాధపడతాం అనుకునే మనస్సు అక్కడ ఉండదు. అంచేది వాడు చూసే వాళ్ళకి వాడు ప్రారంభం అనిపిస్తున్నాడు అనిపిస్తుంది, కానీ వాడికి ఏమి ఉండదు అక్కడ, వాడు బ్రహ్మానుభూలం ఉంటాడు. నువ్వు అన్నాడు చూసేవాడికి వాడు ప్రారంభం అనిపిస్తున్నాడు అనుకుంటాడు, వాడికి అక్కడ ప్రారంభం అనిపించాడు, ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. బాడీ కాన్షియస్నెస్ అనేది లేదు అక్కడ. దాని బాడీ కాన్షియస్నెస్ ఈజ్ గాన్, ఈజ్ అవుట్. అది ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో నీకు బ్రాహ్మణ బ్రాహ్మస్థితి మీకు కలిగినప్పుడు ఆ సుఖం, ఆ సుఖ సముద్రంలో, ఆ శాంతి సముద్రంలో, ఆనంద సముద్రంలో భూగిస్తున్నాడతారు. మీ శరీరానికి చావచ్చినా ఏం అనిపించదు, మీకు శరీరానికి చావచ్చినా ఏం అనిపించదు. మీరు బట్టలు మార్చుకున్నప్పుడు రోజు పొద్దున్న స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్నారు, ఏమైనా అనిపిస్తుందా? ఆ శరీరాలు మారినప్పుడు కూడా ఏం అనిపించదు మీకు. అయితే ముందే చెప్తాను నేను, ఈ స్థూల దేహం కత్తెల వల్ల కారుతుంది, సూక్ష్మదేహం కత్తెల వల్ల కాదు. ఆ ఆత్మజ్ఞానం వల్ల, వైరాగ్యం వల్ల కాలిపోతుంది, ఆత్మజ్ఞానం వల్ల కాలిపోతుంది. అదే రామకృష్ణ పరమహంస గారు అని భార్య చనిపోతుందని వార్తొస్తే, అయ్యో పాపం, అయ్యో పాపం, లోపల సూక్ష్మ శరీరం కాలిపోకముందే స్థూల శరీరం కాలిపోతుందా, అయ్యో పాపం వెళ్ళిపోతుందా, అయ్యో పాపం వెళ్ళి బ్రహ్మజ్ఞానం సంపాదించకుండా, బ్రాహ్మస్థితి పొందకుండా అయ్యో పాపం వెళ్ళిపోతుందా. అయితే అమ్మకు ఆ దేహం ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వచ్చిన దేహం, వచ్చిన పని చూసుకోకుండా వెళ్ళిపోతుందా? వచ్చిన పని చూసుకోవాలి కదా, వచ్చిన పని చూసుకోకుండా దేహం వెళ్ళిపోతుందా? అయ్యో పాపం, అయ్యో పాపం అంటే భార్య భార్య చనిపోతామని కదా అక్కడ విషాదం. భార్యకి ఇంకా జ్ఞానం రాకుండా వెళ్ళిపోతే ఎలా కదా, ఆవిడ సరించాలని. జ్ఞానం అంటే మనకు చీకటి కింద ఉంటుంది, అంచేది అబద్దం అనుకుంటాం. జ్ఞానం అనేది మనకు చీకటి కింద ఉంటే కనపడదు కదా, అంచేది అబద్దం అనుకుంటున్నాం, అది కారణం, అసత్యం అనుకుంటున్నాం. అంటే నీకు కర్మ అనుభవించేవాడు లోపల లేనప్పుడు అనుభవించేవాడు ఎవడో, కర్మానుభూతి నేను చేయదు, మనస్సు అనుభవిస్తుంది, మనస్సు చిరిగిపోతే ఏమి లేదు. అంటే భగవాన్ ఒక ఉదాహరణ చెప్పారు, మీరు అర్థం చూసుకోండి, మీరు అర్థం చూసుకోండి, అర్థం చూసుకోండి. మీకు ఏం కనిపిస్తుంది లోపల? ప్రతిబింబం కనిపిస్తుంది, అర్థంలో ప్రతిబింబం కనిపిస్తుంది. అర్థం పగిలిపోయింది అనుకోండి, మీ ప్రతిబింబం పోతుంది కానీ మీరు పోరు. అర్థం పగిలిపోయింది అనుకోండి, ఏది పోతుంది? మీ ప్రతిబింబం పోతుంది. మీకు అర్థమవుతుందా? మీరు పోపు. అలాగే ఎప్పుడైతే అర్థం పగిలినట్టు అహంకారం కనుక పగిలిపోతే కర్మానుభవం కూడా పోతుంది. మీ ప్రతిబింబం కనిపించకుండా ఎలా పోతుందో, నేను కర్మ అనుభవిస్తున్నాననే భావన కూడా పోతుంది. ఎప్పుడు రియలైజేషన్ వచ్చినప్పుడు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, పూర్వజన్మలో మనిషి రకరకాల కర్మలు చేయొచ్చు, పూర్వజన్మల్లో మనిషి రకరకాల కర్మలు చేయొచ్చు, కానీ అన్ని కర్మల్ని ఈ శరీరంలోకి అనుగుణంలోకి తీసుకురాడు, ఎంచది భరించలేరు మీరు. ఎక్కువ సంతోషాన్ని తీసుకొచ్చాడు. ఇంకోటి శరీరం వచ్చిందంటే, శరీరం వచ్చిందనుకోండి, 100 రూపాయలు సంతోషం ఉండదు, 100 రూపాయలు దుఃఖం ఉండదు, 100 రూపాయలు సంతోషం ఉండదు, 100 రూపాయలు దుఃఖం ఉండదు. ఆ పుణ్యం కొంత పాపం కొంత కలిపేసి ఆ దేహాన్ని తయారు చేస్తాడు. దేహానికి ఆ దేహం ద్వారా ఏ అయితే అనుభవంలోకి వస్తే అయ్యే వస్తాయి. అనుభవంలోకి రాని స్టోర్లో పెట్టించాడు అనుకోండి, మీరు ఎంత ప్రయత్నం చేసినా అనుభవంలోకి రావు. ఇక్కడికి మీరు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు కదా, ఇంకా అనుభవంలోకి రావు. ఈ జన్మలో ఏ అయితే మీకు అనుభవంలోకి రావో అయ్యే తీసుకొస్తాడు. ఇంకా కొన్ని అనుభవాలు పొందవలసి ఉంటే మీరు వచ్చే శరీరానికి అట్టే పెట్టించుతాడు. అది కూడా ఇష్టం. ఎవరి ఇష్టం? ఈశ్వరుడు ఇష్టం. అడ్మినిస్ట్రేటర్ ఆయన ఏం చేస్తాడు? ఆయన అడ్మినిస్ట్రేటర్ ఆయన ఇష్టం. అది కూడా అది ఎప్పుడు అనుభవించాలి, ఎక్కడ అనుభవించాలి, ఏ జన్మలో మీకు అనుభవం రావాలి, అదంతా ఆయన చూస్తాడు. అని చెప్తా మీరు ఈ లోపల ఈ శరీరాన్ని ప్రార్థనకు సంచితానికి ఆగమానకు వదిలేసి తిండి కాడ జాగ్రత్తగా ఉంటూ నీ మమ్మల్ని అన్నిట్లోకి ఆహార నియమం వస్తాం అనేది. రామకృష్ణ గారి భార్య ఒకసారి ఒకళ్ళకు పూరి ఎక్కువ పెట్టేవారు, వడ్డించారు ఇప్పుడు ఒక పూరి ఎక్కువ పెట్టేవారు. పూరి పెడితే రామకృష్ణ పరమహంస గారు అన్నారు, వాళ్ళు ఇక్కడ సాధనకు వచ్చారు, తినేసి నిద్రపోవడానికి రాలేదు. రామకృష్ణ పరమహంస గారు అన్నవారు శారదతోటి, శారద వాళ్ళు ఇక్కడ సాధనకు వచ్చారు, తినేసి నిద్రపోవడానికి రాలేదు, వాళ్ళు సాధన చేసుకోవడానికి వచ్చారు కానీ తినేసి నిద్రపోవడానికి రాలేదు, అన్నీ పూరీలు పెట్టకూడదు, అది ఏదో లెక్క ప్రకారం పెట్టాలి, వాళ్ళు ఎక్కువ పెట్టేస్తే తినే తమో గుణం వచ్చేస్తుంది, తినేసి నిద్రపోతారు. అంటే ఈవిడనేది సాధనం సాధన, ఆడ సాధన కూడా మీరు చూస్తున్నారు, ఆడ ఆకలి బాధ నేను చూస్తున్నారు. ఆడు ఎంత తింటాడో నాకు తెలుస్తుంది, ఆడ ఆకలే, ఆడ ఆకలి బాధ నేను చూస్తున్నాను. వాడు మీరు కంటే సాధన కూడా ఆయన సాధన అవుతాడు. రామకృష్ణుడు సాధన అవుతారు, రాసేసేవాడు మనస్సుని. ఆడు ఆకలి నేను చూస్తున్నాను, ఆడు సాధన కూడా మీరున్నారు, ఇంకో 2 పూరీలు ఆకలి సరిపడి ఉంది ఆకలి ఆడికి. నాకేమో ఆడి సాధన మీకు కనిపిస్తుంది, ఆడ ఆకలి నాకు కనిపిస్తుంది. అయితే ఒకేసారి అయితే లోపల ప్రారంభానికి సంచితము ఆగామి మీరు అర్థమవుతుంది. మంచి కర్మ చేసినా చెడ్డ కర్మ చేసినా అహంకారమే కదా, అహంకారమే చేస్తుంది మీకు. అహంభావం దేహభావనే చేస్తుంది కదా, తలంపే చేస్తుంది, దేహం నేనే తలంపే చేస్తుంది. అది అది చేస్తుంది, అది మంచి కర్మైనా అది చేస్తుంది. ఆ చేసిన వాడు చచ్చిపోతాడు. ఆ చేసిన వాడు దేహము నేననుకుని ఎవడైతే పుణ్యకర్మ చేసినాడు చెడ్డకర్మ ఆ దేహము నేననుకుని వాడు చచ్చిపోతే ఆ పుణ్యకర్మ పాపకర్మ కొట్టుకుపోతాడు అంటాడు రామకృష్ణ భగవాన్. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2 కొట్టుకుపోతాడు. ఇంకా చేశాను అనుకుని, పుణ్యం చేశాను అనుకుని వాడికి అనుభవం వచ్చి చేరుతుంది, పాపం చేసిన వాడికి అనుభవం ఆ చేసినప్పుడు బాగున్నప్పుడు మీకు అర్థమవుతుందా? అది ఆ చేశాను అనుకున్న వాడు నేను ఇది పుణ్యం చేశాను లేదా పాపం చేశాను లోపల ఉంటాడు కదాడు, ఆడు చచ్చిపోయాడు అనుకోండి, అంటే మనస్సు బీజం చూసి కాలి బూడిది అయిపోయింది అనుకోండి, ప్రార్థం కొట్టుకుపోతుంది, సంచితం కొట్టుకుపోతుంది. అంటే మహాప్రవాహం వచ్చినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఎలా కొట్టుకుపోతాయో, పెద్ద పెద్ద ఏనుగులు కూడా ఎలా కొట్టుకుపోతాయో నీకు అర్థమవుతుందా? నీ చెడ్డ కర్మలు నీ పుణ్యకర్మలు నీకు ఆ మనస్సు చనిపోతే మనస్సు చిరిగిపోతే అన్ని కొట్టుకుపోతాయి అన్నాడు. ఏది అనిపించక్కడు అనిపించేవాళ్ళు అనిపించేవాడు చచ్చిపోయినప్పుడు లోపల ఇంకా అనిపించడానికి ఏముంటుంది అని అంటే ఈ గొడవలు ప్రారంభానికి వదిలే. ఏ సాంకేతం ఆగామి అన్ని కర్మ సిద్ధాంతాలు నీకు అర్థమవుతుందా? కర్మ నువ్వు ఎంత మంచి కర్మ చేసినా జ్ఞానం రాదు. ఆ కర్మ నేను మంచి కర్మ చేస్తున్నాను, అది చేస్తున్నాను, సాధించేస్తున్నాను, లోపల ఎవడైతే అనుకుని నువ్వు ఆయన పోగొట్టుకోవాలి. నీకు అర్థమవుతుందే? ఆయన పోగొట్టుకోవాలి. అయితే అది మామూలుగా ఉంటే మటుకి కర్మ సిద్ధాంతం రైటే, ఏది అహంకారం ఉంటే మటుకి కర్మ సిద్ధాంతం రైటే, అది పోతే ఏది లేదు. నువ్వు మంచి కర్మ నీకు భోగ రూపంలో రాదు, చెడ్డ కర్మ నీకు మామూలుగా దుఃఖ రూపంలో రాదు. అయితే మనిషికి ఆత్మజ్ఞాన సంపాదన చేయాలంటే ముందు భోగ ప్రవృత్తి ఉండకూడదు. సరసన ఎక్కువ ధనం సంపాదించే వాళ్ళందరికీ ఏది ఉంటుందంటే ఎక్కువ భోగాలు అనిపించవచ్చు, ఎక్కువ భోగాలు అనిపించవచ్చు అనుకుంటాడు మామూలుగా. అందుకే ఎక్కువ సంపాదించాలి, మనం ఎక్కువ సంపాదించాలని ప్రతి మనిషి ఎందుకు అనుకుంటాడంటే భోగాలు అనిపించడం. అంటే ఎక్కువ భోగాలుంటే ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ భోగాలు అనిపించవచ్చు కదా మీకు. ఆ అనిపి ఈ భోగాలన్నీ భవిష్యత్ జన్మలో రోగాల కింద మారిపోతాయి. ఇప్పుడు ఈ జన్మలో మనం ఏదైనా రోగాలతో బాధపడుతున్నాం అనుకోండి, పూర్వజన్మలో అనుభవించిన భోగాలు ఈ జన్మలో రోగాలు, ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి భోగాలన్నీ రాబోయే జన్మలో రోగాల కింద వచ్చేస్తాయి. భోగమే రోగం, భోగమే రోగం కింద మారుతూ ఉంటుంది. భోగం లేకుండా రోగం రాదు. అంటే నీ ఈ లోపల నీ హృదయంలో నా నిజమైన నేను మీకు అనుభవంలోకి వచ్చింది అనుకో, నీకు ప్రారంభం లేదు, సంచితం లేదు, ఆగమం లేదు. అసలు చేశాను అనుకున్నప్పుడు, ఇది నేను చేశానప్పుడు నువ్వు అనుభవించాలి, ఇది నీ చేశాననేటువంటి భావన లేనప్పుడు అనిపించాను. ఈ దొంగ నేను శరీరాన్ని మనస్సుని తెలివితేటల్ని రంగుల్ని చుట్టబెట్టుకుంటాను. ఆ నిజమైన నేనికి గొడవే అక్కర్లేదు. ఈ రంగులు ఎలా ఉంటాయో తెలియదు, ఈ శరీరాలు ఎలా ఉంటాయో తెలియదు, ఈ మనస్సు ఎలా ఉంటాయో తెలియదు, ఈ పుణ్యాలు ఎలా ఉంటాయో తెలియదు, ఈ పాపాలు ఎలా ఉంటాయో తెలియదు, ఈ చావులు ఎలా ఉంటాయో తెలియదు, పుట్టుకలు ఎలా ఉంటాయో తెలియదు. ఏది ఆ నిజమైన నేనికి? ఈ దొంగ నేను శరీరాన్ని కనిపెట్టి శరీరాన్ని రంగుల్ని మీకు అర్థమవుతుందే, శరీరాన్ని రంగుల్ని మనసు చాలా మంది మేము తెలియను. మీరు తెలివి తక్కువ అనండి, ఎవరైనా మీకు కోపం వస్తుంది, నిజంగా తెలివి తక్కువైనా కోపం వస్తుంది. అందరూ తెలివైన వాళ్ళని చెప్పాలి, మీరు అందరూ తెలివైన వాళ్ళని మేము చెబుతా ఉండాలి. అలా అని చెప్పకపోతే మీకు అంటే మీ అహంకారం తెలివిని అంటిపెట్టుకుంటుంది, మనసును అంటిపెట్టుకుంటుంది. మీరు అందరూ మంచి వాళ్ళని చెప్తా ఉండాలి, మీరు చాలా అందమైన వాళ్ళని చెబుతా ఉండాలి. మీకు అర్థమవుతుందా? మీరు ఏమి బాగోపో, మీరేమైనా అగ్లీగా ఉన్నా మీరు అందరూ అందమైన వాళ్ళు చేయాలి, అందమైన వాళ్ళని చెప్పకపోతే మీరేమి బాగుంటారంటే మీ కోపాలు ఏం చేయదు. అహంకారం అందాన్ని అంటి పెట్టుకుంటుంది, అహంకారం తెలివితేటలు అంటి పెట్టుకుంటుంది, అహంకారం మనస్సు అంటి పెట్టుకుంటుంది, రంగు శరీరాన్ని అంటి, అహంకారం ఆస్తిని అంటి పెట్టుకుంటుంది, అహంకారం డబ్బులు అంటి పెట్టుకుంటుంది. మొత్తం నాన్ సెన్స్ అంతా అంటి పెట్టుకునేది ఈయననే, ఈ దొంగనే. ఆయన అది పోతే ఏది లేదు, అది ఉంటే అంతా ఉంది. ఇది సిద్ధాంతం, రమణ సిద్ధాంతం. అది పోతే ఏది లేదు, నీకు పుట్టుక లేదు, చావు లేదు, కర్మ అనుభవించడం లేదు. అది ఉంటే అంతా ఉంది. అది ఉంటే నువ్వు ఉన్నావు, స్వర్గం ఉంది, నరకం ఉంది, పునర్జన్మ ఉంది, అది ఉంటే అంతా ఉంది. దేవుడు ఉన్నాడు, అన్ని ఉన్నాయి, నువ్వు అనుభవం. అది పోయినప్పుడు అది ఎప్పుడైతే పోయిందో అది కల్పించిన విషయాలు కూడా పోతాయి. మనసు చావులు పుట్టుకులు మనసు కనిపిస్తుంది, చావులు పుట్టుకులు మనసు కనిపిస్తుంది. అయితే మనసు పోయినప్పుడు అది కల్పించిన గొడవలు కూడా పోతాయి. అంటే రామకృష్ణుడు ఒక ఏదైనా అడిగారంటే, ఏమంటే మీరు సాధన సాధన అంటారంటే, మా ఇంటి పక్క వాళ్ళు ఎవరో మంచివాళ్ళు కదంటారు, మా పొరుగు మనుషులు కాదు, వాళ్ళు దుమ్ము తీసుకొచ్చి మా గుమ్మం మీద వేస్తా ఉంటారు, మా గోడ పక్కన వేస్తా ఉంటారు, మా పొరుగు మనుషులు కదండీ, మాట్లాడితే కోట్లాడుతూ మాట్లాడితే పోట్లాడుతూ ఉంటారు. అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు పొరుగు చూసి కట్టుకోమన్నారు, ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా పొరుగు చూసి కొనుక్కోమన్నారు. ఎక్కడ పడితే ఇల్లు కొనేయకండి అన్నారు, 10 రూపాయలు తక్కువగా వస్తామని ఎక్కడ మళ్ళీ ఇల్లు కొనేది అన్నారు, పొరుగు కూడా చూసుకుంటా ఉందన్నారు. ఈ రామకృష్ణుడు మీరు ఏదో చెప్తున్నారు, మా పొరుగు మంచిది కదా అన్నాడు. అది ఎవడు? అప్పుడు రామకృష్ణ ఏమన్నాడంటే, నీ పొరుగు మానే బాగపోతే నువ్వు సాధన విడిచిపెట్టుకుంటావా? నీ పొరుగు వాళ్ళు మంచి వాళ్ళు కాదనుకో, నువ్వు సాధన విడిచిపెట్టుకుంటావా? ఇప్పుడు పూర్వకాలంలో ఋషులు ఉండేవారు, వాళ్ళు ఎక్కడో అరణ్యంలో తపస్సులు చేసుకునేవారు. అరణ్యంలో పాములు తిరుగుతాయి, తేళ్లు తిరుగుతాయి, పులులు తిరుగుతాయి, సింహాలు తిరుగుతాయి. మీ ఇంటి పక్క వాళ్ళు పులులకంటే సింహాలకంటే పాములకంటే చెడ్డవాళ్ళు అన్నాడు. మీ ఇంటి పక్క వాళ్ళందరూ పాములకంటే చెడ్డవాళ్ళ, పూర్వ పురుషులు పాముల మధ్యన కూర్చుని తపస్సులు చేశారు, అలా అలవాటు చేసుకుని మరి ఏం చేస్తా తేరు, అక్కడ ఇల్లు కట్టుకున్నా కదా. మా చుట్టూరు ఉన్న వాళ్ళందరూ పాములు అంటున్నాడు, ఎప్పుడు కలుస్తారో తెలియదని వచ్చి కలిసేస్తారు అంటున్నాడు. వాళ్ళ జోలికి మేము ఎలా ఉండే, మీ అల్లా పైన వచ్చి కలిసేస్తారు మమ్మల్ని, ఎప్పుడు కలుస్తారో, పాము ఎప్పుడు కలుస్తుంది మనం ఏం చెప్పగలం, కలిసేస్తుంది. అలా కలిసేస్తున్నారని చెప్తే మరి ఏం చేస్తారో తీరు, అక్కడ నీ కొంపకలు కట్టుకున్నా ఏదో కాలక్షేమం చేయపరుచుకుని చుట్టూరు పాములు ఉన్నారని, మరి పూర్వ పురుషులు ఎన్నో కష్టాలు పడి సాధన చేశారు, మీ చుట్టూరు ఉన్న పాములన్నీ సాధన చెడగొట్టని చెప్పారు, చాలా చెప్ప ఆ వంపెట్టి సాధన చెడగొట్టుకోవద్దాను. ఆ పాములు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చే లోకెట్టి పంపేస్తా ఉంటాను. ఎక్కడ ఈ పూర్వపు ఋషులు వాళ్ళందరూ యోగులు, వాళ్ళందరూ ఏసీ గదిలో కూర్చుని సాధన చేశారా? పులుల మధ్య, సింహాల మధ్యన, వృక్షాల మధ్య, అక్కడ అడవి మధ్యలో చేసేవారు. మరి అక్కడ ఏముంటాయి? అడవిలోని పువ్వులు ఉంటాయి, పులులు ఉంటాయి, పాములు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అన్ని క్రూర జంతువులే, అంతకంటే క్రూర జంతువులా మీ పొరుగు వాళ్ళు. అంటే మనస్సు భగవాన్ చెప్పేది ఏంటంటే, ఇది ఒకటే అక్కడికి వస్తారు ఎవరు, అక్కడ మనస్సు చిరిగిపోవాలి, మనస్సు జ్ఞానం వల్ల కాలిపోవాలి. మీకు అర్థమవుతుంది? అప్పుడు వరకు అన్ని ఉన్నాయి, పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం, ఇతర లోకాలు, చచ్చిపోయిన తర్వాత ఇంకే పునర్జన్మలు అన్ని ఉన్నాయి. మీకు అర్థమవుతుంది? అన్ని ఉన్నాయి. అది తిరిగిపోతే ఏమీ లేదు, అది కాలిపోతే ఏమి, అది కాలి బూడిదైపోతే ఏమీ లేదు, దాన్ని బయటికి లాగి కాల్చాలి కదా నువ్వు, ఆ ఈగో సెన్స్ కాల్చాలి కదా, అది ఓ పట్టాను పోను. అది కొడుకు రామకృష్ణ ఇందాక చెప్పాడు కదా, పెంపుడు కొట్టాను, పెంపుడు కుక్కను తొందర విడిచిపెడుతుంది కానీ అది విడిచిపెట్టదు. పెంపుడు కుక్క నేను ముద్దులు పెట్టుకోవడం అలవాటైంది. ఇవాళ నువ్వు పొమ్మంటే తొందరగా పోదు, చాలా దీర్ఘకాలం స్వాధనం చేయాలి. అలాగే అహంకారం వచ్చి నేను ముద్దు పెట్టుకుంటున్నాను, నువ్వు ఈ అహంకారాన్ని ముద్దు పెట్టుకుంటున్నావు, ఇలా ఇలా ఎన్నో కొన్ని జన్మలను జరుగుతుంది. ఇవాళ నువ్వు పొమ్మంటే పోదు, ఎంతో సాధన. పెంపుడు కుక్కని విడిచిపెట్టి ఉదయించుకోవడం చాలా కష్టం, అహంకారం తేలిగ్గా పోతున్నారు, చాలా కష్టం. కానీ ఎఫర్ట్ చేయి, మేక్ ఎఫర్ట్. అలాగని కష్టమైన ప్రయత్నం చేయటం మానేది, ప్రయత్నం చెయ్యి. అంటే కర్మ చేస్తే మనసు ఉందనుకో, మనసు ఉండి నువ్వు కర్మ చేస్తే అది అనుభవంలోకి వస్తుంది. అంటే నేను ఇది సాధించాను, ఇది చేశాను, అది చేశానంటే మంచికి మంచి చెడ్డకు చెడ్డ నీకు అనుభవంలోకి వస్తుంది. అయితే అది ఎప్పుడు అనుభవంలోకి రావాలి, ఏ జన్మలో నిన్ను నీకది అనుభవంలోకి తీసుకురావాలని ఈశ్వరుడు నిర్ణయిస్తాను. ఇవాళ మీరు గొప్ప మంచి పని చేస్తారండి అనుకోని మాట, చాలా గొప్ప పని మంచి పని ఇవాళ వచ్చేది. అది ఏ జన్మలో ఎప్పుడు ఏ వయస్సులో నీకు అనుభవం తీసుకురావాలని చూసుకుంటాడు, అది నీ ఇష్టం కాదు. లివ్ ఇట్ టు గాడ్, లివ్ ఇట్ టు ఈశ్వర, లివ్ ఇట్ టు కంట్రోలర్, లివ్ ఇట్ టు అంతర్యామి. అది నీ చేతిలో లేదు. అంటే అది ఎప్పుడు ఆపరేట్ చేయాలన్నది నీ చేతిలో లేదు. మీరు సబ్జెక్ట్ కూడా వచ్చేసి ప్రాపర్ గా ఉంటాయంటే మీరు నిలబడక్కర్లేదు. ఇక్కడ మీకు బ్రహ్మానుభవం కడిగిపోతుంది. అది నిలబడపోయినా కొంచెం అది మామూలుగా తెలుస్తూ ఉంటుంది, లోపల ఏదో ఉంది, లోపల ఏదో ఉంది అని మీకు తెలుస్తూ ఉంటుంది. మనోదేహములకు అతీతంగా లోపల ఏదో ఉంది, లోపల ఏదో ఉంది. ఇది ఇది వెళ్ళి మనుషులు కిటికీలను చూసినట్టు ఏదో మీకు అలా గ్లింప్సెస్ కనిపిస్తూ ఉంటాయి. లోపల ఏదో అది మీకు తెలియకపోవచ్చు, ఏదో ఉంది సంథింగ్, ఏదో ఉంది మనకు అర్థం కావట్లేదు, ఏదో ఉందని మీకు వినగా తెలుస్తుంది. శ్రవణం విను, వినాలి, విసుగొచ్చేలా వినాలి, సబ్జెక్ట్ వినాలి, విసుగొచ్చేలా వినాలి. ఇవన్నీ లోకంలో జరిగే సంఘటనలు అండి. అదృష్టం ఏదో కొన్ని సంఘటనలు మీకు అదృష్టం రావచ్చు, కొన్ని సంఘటనల వల్ల దురదృష్టం రావచ్చు. ఇదంతా స్వప్నమే, ఇదంతా అన్ని మీ మనస్సు అంతా మీ గొడవ అంతే. నిజం పారమార్థిక సత్యాలు కాదు. మీకు ఒకవేళ ఐశ్వర్యం వచ్చినా పారమార్థిక సత్యం కాదు, ఇదంతా స్వప్నమే. మీరు దారిద్ర్యం అనిపిస్తున్నా అది నిజం కాదు, అది స్వప్నమే. మీకు దారిద్ర్యం ఎప్పుడైనా ఎందుకు వస్తుందంటే కొంతమందికి దానివల్ల నేర్చుకునే పాఠాలు కొన్ని ఉంటాయి. దారిద్ర్యం కూడా ఊరికే రాదండి, అది నేర్పే పాఠాలు కొన్ని ఉంటాయి. మీకు ఐశ్వర్యం ఇచ్చేస్తానంటే అప్పుడు మీకు పొగడబోతానని పెరుగుతూ ఉంటుంది. మీకు అది జీర్ణం ఐశ్వర్యాన్ని మీకు ఎమరదు, మీకు పొగడబోతానని పెరిగిపోతా ఉంటుంది. మీకు పొగడబోతాన్ని ఎంత ఉందో చూడటానికి ఐశ్వర్యం ఇస్తాడు, మీకు సరదా కోసం ఇవ్వడం. రామకృష్ణ కిందలు కింద ఉన్నవాడు పైకి వెళితే మళ్ళీ పైన పైన ఉన్నవాడు కిందకు వస్తే మళ్ళీ మాయలు పడిపోతామని అంత భయం ఏంటరా నీకు? ఇప్పుడు నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నావు, ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళు, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వస్తే మాయలో పడిపోతామంటే అదే ఆయంతకాలం నిలబడుతున్నారని నీ జ్ఞానం. ఎప్పుడు రావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ లోకి, అప్పుడు కూడా నీకు మాయ ఛాలెంజ్, అప్పుడు కూడా నేను మాయ ఓడించలేదు. మాయ కింద గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్తే మాయ ఓడించేస్తానంటే భయస్తే నీ జ్ఞానం నిలబడుతున్నది. నిలబడదు, ఒకవేళ వచ్చే నిలబడదు, అది పెర్మనెంట్ అవ్వదు. నువ్వు మాయలోకి లేళ్ళలోంచి మాయలోకి వచ్చావనుకో, ఒకవేళ భగవంతుని నేను పంపాడనుకో లేళ్ళలోంచి మాయలోకి, నువ్వు మాయలో మళ్ళీ మాయ నేను ఓడించేస్తే నేను తీసేస్తాడు, మళ్ళీ పునర్జన్మ ఇచ్చేస్తాడు, నేను మట్టిలో కలిపేస్తాడు. నువ్వు యాగాలు కాదు, కాలాలు కాదు, నువ్వు కాలే వరకు నీకు పునర్జన్మ రాగు. ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేసాం బాగా, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో కదా అని భయం వేస్తాను, మళ్ళీ మాయలో పడిపోతాను, అదే జ్ఞానం రాదు, ఒక జ్ఞానమా అని అంటే రామకృష్ణుడు. అది కూడా ఒక జ్ఞానమా? గోడ మీద బొమ్మలు చూస్తాంటే మాయలో పడిపోతాను అనుకుని నీ అంత అంత నీకు ఆత్మవిశ్వాసం లేకపోతే, అంత క్లారిటీ లేకపోతే నీ బుద్ధిలో ఎక్కడో గోడ మీద బొమ్మ చూసాం, ఆ బొమ్మ చూసి మాయలో పడిపోతాను అనుకుంటే అంత అల్పంగా ఉంది నీ జ్ఞానం, అంత అల్పంగా ఉంటుంది, ఎలా నిలబడుతున్నాను? అయితే ఇప్పుడు భగవద్గీత ఉంది, భగవంతుడు చెప్పాడు అని అబద్దాలను ఎవడో చెప్పాడనుకోండి, మీకు మీ విశ్వాసం పోతుంది అనుకోండి, మీకు జ్ఞానం ఏంటది? అంత విశ్వాసహీనలా మీరు, అంత స్వల్ప బుద్ధే, అంత స్వల్ప బుద్ధే, అంత బలహీనమైన బుద్ధే, అంత ఎందుకు పనికిరాని బుద్ధే, అంత కొరత బుద్ధే అని అడుగుతున్నారు ఇక్కడది. అంత కొరత బుద్ధి వాడికి జ్ఞానం ఏంటి? అంత బలం లేని బుద్ధి వాడికి జ్ఞానం ఏంటి? నీకు బుద్ధి స్థిరంగా లేదా? దారిపోయాడు మాటలు బుద్ధి స్థిరంగా లేనివాడే పట్టుకుంటాడు, భగవంతుడి మాటలు పట్టుకున్నవాడు బుద్ధి ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. మనం ఎవరు దారం తేలుతాంటే వాడు శాస్త్రం ప్రమాణం లేకుండా, భగవంతుడు చెప్పిన ప్రమాణం లేకుండా ఆ దారంటే ఎవడో వెళ్తే వాడు ఏదైనా మాట చెప్తే అది బుధాన్ని తెలుసుకుంటే నీ బుద్ధి స్థిరమైన బుద్ధి కాదు అని అర్థం. అంత బుద్ధిహీనుడువా? అంత బుద్ధి లేని వాడువా? ఈ కర్మల గొడవ నీకెందుకురా, మనసును చింపేసుకోమంటున్నారు పదం. ఈ కర్మల గొడవ నీకెందుకు, నిజం కాదది. ఒకవేళ వచ్చినది వ్యవహారిక సత్యాలు అవి నిజం కాదు, అదృష్టం కూడా వ్యవహారికమే, దురదృష్టం కూడా. నీ శరీరం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, అదృష్టం అంత నిజమో, నీకు అర్థమవుతుందే. నీ దురదృష్టం కూడా అంతే నిజం. అదృష్టం వస్తుంది వెళ్ళిపోతుంది, దురదృష్టం వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవాళ పచ్చగా ఉంది, రేపు ఎండిపోయి గొడవలు, ఎందుకు నీ తలకాయ పాడు చేసుకుంటావు? అసలు ఏది ఏం హాయ్ అండ్ ఏమి లేదేస్ట్. నువ్వు ఏది పొందాలో అది పొందటాన్ని చూసుకో. నువ్వు కొరసాలోచనగా ఉండకు, నువ్వు కొరసాలోచన ఏది ఈ రోజు గడిచిపోయింది కదా అలా అనుకో. కొంతమంది ఈ రోజు గడిచిపోయింది కదా అనుకుంటారు. ఈ రోజు గడిచిపోవటం ఏంటి? ఒక ప్లానింగ్ లేదా నీకు? ఒక ప్రణాళిక లేదా? ఒక గమ్యం లేదా? ఒక లక్ష్యం లేదా? ఈ రోజు గడిచిపోతే గడిచిపోయినట్టే. ఒక ప్లానింగ్ ఏమి లేదా నీకు? అసలు నువ్వు పొందవలసిన ఏది పొందాలో దానికి సంబంధించిన గమ్యం లక్ష్యం లేదా? నీకు డెస్టినేషన్ లేదా? అంటే దీని శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ ఆత్మజ్ఞాన సముపార్జన ఆత్మజ్ఞానం సంపాదించాలనుకున్నవాడు, నీకు అర్థమవుతుందే, ఆడు కూడా కొన్ని తప్పులు చేయొచ్చు. ఆ లక్ష్యం లేని వాడు ఇంకా ఎక్కువ తప్పులు చేస్తాడు. ఆత్మజ్ఞానం సంపాదించాలనుకున్నవాడు కూడా కాలు జారి ఎప్పుడైనా కొన్ని తప్పులు చేయొచ్చు, కానీ తక్కువ చేస్తాడు. ఏదైనా చేసిన అసలు ఆ గమ్యమే తెలియని వాడు, ఆ లక్ష్యమే తెలియని వాడు, వాడు చేసే తప్పులకి ఇంకా కౌంటింగ్ ఉండదు. అంటే మనం లెక్క పెట్టలేము. నీకు ఆత్మచింతన లేదా? విషయ చింతన. నీ విషయ చింతన నీ మనస్సుతో నిరంతరం విషయాన్ని చింతిస్తూ నువ్వు ఆత్మను ఎలా పొందగలవు, దైవాన్ని ఎలా పొందగలవు, నువ్వేది చింతిస్తే అదే అవుతావు. ఇది కామన్ గా సూత్రం ఇది. అందుకే మీ శరీరాలన్నీ ఇక్కడ ఉన్నాయి, మీ శరీరాలన్నీ మా అందరి శవాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇది కాదు ముఖ్యం. మనం మనస్సుతో ఏది చింతిస్తున్నామో అది అవుతాం మనం. నీకు అర్థం? బ్రహ్మం గురించి చింతిస్తుంటే బ్రహ్మం అవుతావు, చింతించగా బ్రహ్మం అవుతావు. విషయాలు చింతిస్తుంటే అడవిలో పడిపోతావు, మళ్ళీ ఫారెస్ట్, మళ్ళీ చీకటి లోకాలు, మళ్ళీ చీకటి గదులు, గడాంధకారం కట్టికి చీకట్లోకి వెళ్ళిపోతాం. మన శరీరం మన ఈ రోజులు సద్వినియోగం చేసుకోపోతే శరీరం బతకుండగా, ఈ రోజులు కనుక సద్వినియోగం చేసుకోక ఓసారి సడన్ గా మనం చనిపోతే కటిక చీకటి లోకాలకు వెళ్ళచ్చు. ఇటెల్లాలో మనకు తెలియదు, డార్కెస్ట్ హైట్స్ లోకి వెళ్ళిపోతాం. అలా ఎంతకాలం ఉంటాం అక్కడ? అంటే ఎలా మనకి ఏదో జరుగుబాటు ఉందని మనం ఇష్టం వచ్చినట్టు కర్మ చేయకూడదు. దేవుడు చెప్పింది చేయాలి, వద్దనది మానవాలు. నీకు అర్థం అవుతుందే? అది ఎలా ఏదో మనం అన్నమాట చెల్లుతుంది కదని. ఇప్పుడు చూడండి, ఆ చంద్రబాబు నాయుడు మళ్ళీ బామర్దని జారు చేస్తున్నాడు, ఆ తోడేళ్ళని జారు చేస్తున్నాడు, మళ్ళీ ఇంకేత వాళ్ళందరూ కలిసి వచ్చినాయి కానీ మళ్ళీ మనకు ముఖ్యమంత్రి పదవి లేదని. ఓ పక్కనేమని ముఖ్యమంత్రి పదవి తప్పించని తక్కువ పదవి చేయను అంటున్నాడు, ఇంకో పక్కనే మీరు అందరూ నాకు ఇష్టం అంటున్నాడు, మీకు సేవ చేయటమే నాకు చేయమంటున్నాడు, మీకోసం చచ్చిపోతామంటున్నాడు. ఇప్పుడు మన కోసం చచ్చిపోతాట, మళ్ళీ ముఖ్యమంత్రి పదవి తక్కువ పదవి వస్తే చేయడంట. అంటే చంద్రబాబు గారి పేరు చెప్తున్నాన్ని ఆడ అనుకోకుండా రాజకీయ నాయకులు అందరూ అంతే. అదే ఆ బ్రెయిన్ అడివి బ్రెయిన్ కింద ఉంటుంది. మీకోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా అంటాడు. మళ్ళీ ఇంకో రోజు అంటాడు, నాకు ముఖ్యమంత్రి పదవి తప్పించాను, తక్కువ పదవులు చేయనని ఇంకోసారి అంటాడు. మళ్ళీ ఆ బామర్దులతో ఇదివరకు ఏ బామర్దులతో మీద వాళ్ళందరినీ జారు చేస్తున్నాడు, వాళ్ళందరూ సినిమా యాక్టర్లు వాళ్ళు. మీరందరూ నాకు సహకారం చేయకపోతే నేను మళ్ళీ ముఖ్యమంత్రి పదవి తర్వాత దేవుడు నిర్ణయం ఎలా ఉంటాడు? ఇదంతా గోవాలి. కానీ జీవ లక్షణాలు ఏంటి? బ్రహ్మదేవుడే జీవుడు, ఈడెవడండి ప్రధానమంత్రి మంత్రి ఎవడో? బ్రహ్మదేవుడే జీవుడు, మనం ఎవడం? బ్రహ్మదేవుడే జీవుడు. మీ మనసుని మీరు బాగు చేసుకోకపోతే ఎవరు బాగు చేసి పెడతారు మీకు? మీ మనసుని మీరు పాడు చేసుకోకండి, మీ మనసుని మీరు బాగు చేసుకోండి. మీ మనసుని మీరు బాగు చేసుకోవడం మానసి ఎవరు వచ్చి బాగు చేసి పెడతారని అలా కనిపెట్టుకుండకండి. మీ తల్లిదండ్రులు మీకు ఏమైనా వాళ్ళకి డబ్బు ఉంటే బట్టలు ఇస్తారు, మీకు అర్థమవుతుంది లేదో, చిన్న కారు కొనిస్తారు. ఈ మధ్యన కొత్తగా అల్లుళ్ళు కార్లు కొనిస్తున్నారు. మళ్ళీ ఆడు ఖర్చులు పెంచేస్తాడు. మళ్ళీ ఈ కార్ని తీసుకెళ్లి ఇంకో కార్లు కూర్చోబెడతా ఉంటాం. ధనం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేయాలి. మీకు అర్థమవుతుందా? మనం ఊరికే ధనం ఉంది కాబట్టి కోరికలు పెంచుకుంటూ వెళ్ళిపోతాం అనుకోండి, ఊరికి అనుకోని మాట. ధనం ఉందని కోరికలు పెంచుకుంటూ వెళితే మళ్ళీ ఆ కోరికల్లోంచి బయటకు రావడానికి కొన్ని వందల జన్మలు మళ్ళీ సాధన చేయాలి. ఒకసారి మనకి మనకున్న ఐశ్వర్యం మనకి శాపం కింద మారుతుంది ఒకసారి. అది చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. చదువు ఒకటి, తెలివితేటలు ఒకటి, ధనం ఒకటి, అవి చెడ్డవి కానీ మంచియే, కానీ చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అవి ఏమాత్రం అజాగ్రత్తగా ఉపయోగించుకున్నా, అజాగ్రత్తగా ఉన్నా మనం గర్వంగా వాటిని ఉపయోగించుకుంటే మన అవి మన దగ్గర మనకున్న అనుకూలాలే మన పవిత్రం మన మన పతనం చేసేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీరు ఏదైనా సాధన చేశారనుకోండి, మీరు చేసిన సాధన ఊరికే పోయింది. మీరు సాధన చేస్తూ శరీరం చచ్చిపోయిందనుకోండి, శరీరం చనిపోయింది అనుకోండి, సాధన మధ్యలో మీరు చేసిన సాధన ఊరికే పోదు. మీరు చేసిన ప్రవిత్రం, మీరు చేసిన సాధన ఊరికే పోదు. ఆ సాధన మీ గోడౌన్లో దాచిపెడతాడు. భగవంతుడు ఏం చేస్తాడు? టైం అయిపోయిందేమో, ఆ మీ గోడౌన్లో దాచిపెడతాడు, మాకు రిమైండర్ చేస్తా ఉంటాడు, మాకు టైం అది చెప్తా ఉంటాడు. అంతేగా ఆ వికాసానికి ఎప్పుడే అది దానికి మీరు సాధన చేస్తే అది ఊరికే పోదు. నీ గిడ్డంగులనే నీ గాజులనే దాన్ని దాచిపెట్టి మీ సాధనని అప్పుడు మీకు ఎప్పుడు అవసరం తీసిస్తాడు. మీ గాజులోదే మీ, అది ఆడిది కాదు, దేవుడిది కాదు, మీదే. మీకు ఎప్పుడేదే మీకు తీసిస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడంటే ఆ సాధన బలం మళ్ళీ మీకు ఇచ్చి మీ ముఖాన్ని ఈశ్వరుడు వైపు తిప్పుతాడు. ప్రకృతి వైపు కాకుండా ఈశ్వరుడు వైపు తిప్పుతాడు. జ్ఞానికి కళ్ళు మూసుకుంటే, జ్ఞాని కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, కళ్ళు మూసుకుంటే ఏది కనిపిస్తుందో, కళ్ళు తెరిచినా అదే కనిపిస్తా ఉంటుంది వాడికి. కళ్ళు తెరుచుకుంటే ఏ ఈశ్వరుడు అయితే కనిపిస్తూ ఉంటాడు వాడికి. కళ్ళు తెరిచినా ఈ పంచిభూతాలో జీవుకోటి ఈశ్వరు యొక్క రూపాల కింద కనిపిస్తూ ఉంటాడు. వాడి కళ్ళు మూసుకుని ఏదో చూస్తాడు, కళ్ళు తెరుచుకుని అదే చూస్తాడు. ఈ బొమ్మలన్నీ ఈశ్వరుడు ధరించిన బొమ్మల కింద చూస్తాడు. కళ్ళు మూసుకుంటే ఈశ్వరుని చూస్తాడు, కళ్ళు తెరిస్తే ఈ బొమ్మ, కళ్ళు తెరిచినా మిమ్మల్ని చూడండి ఈ బొమ్మలు, ఈ బొమ్మల రూపంలోనే ఈశ్వరుని చూస్తూ ఉంటాడు. కళ్ళు మూస్తే ఈశ్వరుడు, తెరిస్తే ఈశ్వరుడు అని బొమ్మలు ధరించిన ఈశ్వరుని చూస్తూ ఉంటాడు. అంటే మీకు అంతర్యామిగా నారాయణుడు లేకుండా శరీరం రాదు, ఆ శరీరం రాదు. ముగిస్తున్నామమ్మా. అంటే ఇప్పుడు ఏదో ఈ మనోనాశనం అయ్యే వరకు మీకు అర్థమవుతుంది, మనోసు నాశనం అయ్యే వరకు సబ్జెక్టు ముగిస్తున్నాను నేను. మనోనాశనం అయ్యే వరకు అంటే దేహాత్మ బుద్ధి నశించే వరకు, అంటే దేహమే నేను ఎవరిని, బ్రహ్మమనే. కానీ ఏమనుకుంటున్నాను, దేహాన్ని అనుకుంటున్నాను, దేహమే బ్రహ్మం అనుకుంటున్నాను. ఏం చేత అనుకుంటున్నాను, నేను ఏదైనా తెలియకపోవటం వల్ల కానీ దాన్ని నేను అనుకుంటున్నాను. పైగా దీనికి ఒకటి కాదు, రంగురంగులు తెలివితేటలు, గొప్పలు, చెప్పలు, అధికారాలు, దోస్తులు, గౌరవాలు, అదే అన్ని చోట్ల ఎక్కడికెళ్ళి చొట్టపెట్టుకు వచ్చేస్తా ఉంటుంది. రోడ్డు మీద దుమ్మంతా కావాలి. పైగా దానికి తెలివితేటలు కావాలి, రంగు కావాలి, డబ్బు కావాలి. మీకు అర్థమవుతుంది, సరస్వతి కటాక్షం, లక్ష్మి కటాక్షం, మరి బంధువులు, స్నేహితులు, గొప్పలు. ఇది అడవిది, ఫారెస్ట్, ఇది ఇందులో బయటికి రాలేము. అయితే ఈ గొడవ వదిలేదయ్యా. ఇప్పుడు భగవాన్ చెప్పి సిద్ధాంతం ఏంటంటే ముగిస్తున్నాను, ఇంకా చెప్తున్నాడు ముగిస్తున్నాను, ఎక్కడో చోట మనం ఆపాలి కదా, ఎక్కడో చోట పులిస్టా పెట్టాలి కదా మరి మనం. అంటే ఈయన ఏం చెబుతున్నాడంటే, ఆ గొడవ అడవిలో పడితే మనం ఇంకా బయటికి రాలేం. ఈ అడవికి అంతకి నువ్వు ఏది కారణం, నీ మనస్సే కారణం. ఈ మొత్తం ఈ ఫారెస్ట్ అంతా నువ్వే కారణం. నువ్వంటే ఎవరు? ఈ దొంగలేని కారణం, అంటే ఈ దేహబుద్ధి కారణం. ఈ ఫారెస్ట్ కంటే ఎవరి కారణం? దేహబుద్ధి కారణం. దేహబుద్ధి కారణం అంటే దేహమే, దేహాత్మ బుద్ధి కారణం. అంటే ఇప్పుడు ఈ నేను దేన్ని చుట్టు పెట్టుకుంటాను, ఆ దేహాన్ని చుట్టు పెట్టుకుంటాను. అయితే ఈ లోకమైనా పరలోకమైనా, పుణ్యాలైనా పాపాలైనా సంచిత